చివరి స్టేజ్లో ఉన్నప్పుడు, లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆయన ఒకసారి లండన్ టెంపుల్కి వెళ్ళారంట. అది ఇంకా పాశ్చాత్య దేశాలకు వెళ్ళడం లాస్ట్ విజిట్ అనమాట. తర్వాత పాశ్చాత్య దేశాలకి ప్రభుపాదులు వారు వెళ్ళలేదన్నమాట. అప్పుడు ప్రభుపాదులు వారి కండిషన్ ఏంటి అంటే, ఆయన జస్ట్ బోన్స్ స్కిన్ తప్పించి బాడీ ఇంకేం లేదనమాట. ఆయన ఆహారం తినట్లేదు. తర్వాత జస్ట్ చరణామృతం, భగవంతునికి అభిషేకం చేసినటువంటి జలాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు. తర్వాత అనుకున్నారు, విశ్వవ్యాప్తంగా నేను ఈ సంస్థని స్థాపించాను, భగవంతుని చేరుకోబోయే లోపు చివరి దశలో ఒకసారి వెళ్ళి ఒక రౌండ్ ప్రపంచం అంతా తిరిగి అందరినీ ఉత్సాహపరచాల అనేటువంటిది ప్రభుపాదులు వారి సంకల్పం. అప్పటికి శిష్యులు చెప్తూ ఉన్నారు, ఈ కండిషన్లో మీరు వెళ్ళడం అంత మంచిది కాదు, కానీ ఆయన పట్టుదలతో వెళ్ళారన్నమాట. నడిచేటువంటి పరిస్థితి కూడా కాదు, ప్రభుపాదులు వారిని వీల్ చైర్ మీద మందిరంలోకి తీసుకుని వచ్చారన్నమాట. భక్తులందరూ గురువుగారు వచ్చారని చెప్పి రిసీవ్ చేసుకునే దానికి కీర్తన చేస్తూ వాళ్ళు ఉన్నారు. అప్పుడు ప్రభుపాదులు వారు టెంపుల్ ప్రెసిడెంట్ని దగ్గరగా పిలిచారన్నమాట. పిలిచి చెవులు అడిగారు, భక్తులకి ప్రసాదం ఎట్లా ఉంది అని. భక్తులకి ప్రసాదం ఎట్లా ఉంది, బాగుంది అని. తర్వాత గోవులు ఎట్లా ఉన్నాయి, గోవులను ఎట్లా చూసుకుంటున్నారు, బాగా చూసుకుంటున్నాం. లండన్లో ఆవుల్ని ఎంత ప్రేమగా మన దోషాలు చూసుకుంటారు అంటే, 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు నాన్ స్టాప్గా పాలిస్తాయండి అవి, ప్రేమగా చూసుకోవడం వల్ల. గోవులు ఎట్లా ఉన్నాయని అడిగాను. తర్వాత పుస్తక వితరణ ఎట్లా జరుగుతూ ఉంది అంటే, ప్రభుపాదులు వారికి సంపూర్ణమైనటువంటి విశ్వాసం, ఈ పుస్తకాలు అన్నటువంటివి భక్తుల్లో మార్పు తీసుకుని వస్తుంది అని చెప్పి. నేను మొన్న షోలాపూర్కి వెళ్ళినాను ప్రచారానికి. ప్రతిరోజు కొన్ని వేల మంది పాల్గొన్నారు కార్యక్రమంలో. ఒక అబ్బాయి మాట్లాడుతూ ఉంటే, నువ్వు ఎట్లా భక్తుడు అయ్యావు అని చెప్పి అడిగాను అనమాట. అడిగితే అతను చెప్పాడు, మా పేరెంట్స్ ఎప్పుడో బుక్స్ కొని తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు చదవలేదు అతను. నేను ఎప్పుడో ఒకరోజు ఆ బుక్ తీశాను, తీసి మేము చదవడం మొదలుపెట్టాను. అరే జీవితం యొక్క విలువ ఇదే కదా అని చెప్పి తెలిసింది. అది చదివిన తర్వాత నేను గుడి ఎత్తుకుంటూ వచ్చి భక్తుని అయిపోయాను అని చెప్పి చెప్పాను. సో ప్రభుపాదులు గారు చెప్పారు, ఈ పుస్తకాలు అన్నటువంటి టైం బాంబ్స్ అని చెప్పి చెప్పారు. టైం బాంబ్ అంటే టైం వచ్చినప్పుడే అది తేలుతుంది అనమాట. సో ఇది కూడా మన కర్మ ఎప్పుడైతే ప్రక్షాళన అయితే, ఇమీడియట్గా బుక్ మీదకి మనకు ఆసక్తి తెలుపుతుంది, అది చదివిన తర్వాత మనం భక్తులు అయిపోతాం. సో అందుకని అదైతే ఉండాలా, అక్కడ ఉండాలని. సో తర్వాత పుస్తక వితరణ ఎట్లా జరుగుతూ ఉంది అన్నాడు. సో బాగానే జరుగుతూ ఉంది అన్నాడు. తర్వాత భక్తులు అందరూ కూడా ఏంటి అంటే, ప్రభుపాదులు గారు నా కండిషన్లు చూసి చాలా దుఃఖంగా ఉన్నారనమాట. ఎవరైనా కానీ గురువుని ఆ స్థితిలో చూస్తే బాధగా ఉంటుంది. వాళ్ళందరూ కీర్తన చేస్తూ ఉన్నప్పటికీ కూడా చాలా దుఃఖంగా ఉన్నారు. సో ప్రభుపాదులు గారు అసలు చేయకుండా పైకి ఎత్తలేనటువంటి కండిషన్ అనమాట. సో మెల్లిగా ఆయన చెయ్యి పైకి ఎత్తలేపి ఆయన వాళ్ళందరికీ ఏం సిగ్నల్ ఇచ్చారంటే, ఆనందంగా నృత్యం చేయండి అన్నారు. నృత్యం చేయండి అంటే దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, వైష్ణవ అంటే పరదుఃఖ దుఃఖి, ఇతరుల యొక్క దుఃఖాన్ని తన దుఃఖంగా భావించి ఎల్లరూ ఎల్లవేళలా ఆనందంగా జీవించేటువంటి ఒక మార్గాన్ని చూపించాలా అనేటువంటి తప్పించేటువంటి వ్యక్తినే వైష్ణవుడు అని చెప్పి అంటారు. సో మనం ప్రభుపాదులు గారి ఈ యొక్క ప్రపంచానికి ఆయన ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి బహుమతి మ్యాచ్లెస్ గిఫ్ట్ అనమాట ఈ కృష్ణ చైతన్యం అన్నటువంటి. సో మనం ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ ఏంటి అంటే, భావన అంతా కూడా నేనొక్కనే హ్యాపీగా ఉండాలా, అందరూ నాశనం అయిపోవాలి, ఇది సైకాలజీ మనుషుల్లో. వాడి దుఃఖానికి కారణం ఏంటి అంటే, ఆడికంటే ఏం ప్రాబ్లం లేదు, అందరూ హ్యాపీగా ఉన్నారే, అది వీటి ప్రాబ్లం అనమాట. వీటి దుఃఖానికి కారణం అది. అంటే వీడు నవ్వుతున్నాడు, వీడు హ్యాపీగా ఉన్నాడు, వాడు హ్యాపీగా ఉన్నాడు, అదేంటది అంటే వీడు హ్యాపీగా ఉంటాడు, ఇది వీడి బాధ అనమాట. సో ప్రపంచం అటువంటి పరిస్థితిలో ఉందన్నమాట. కానీ ఎప్పుడు అందరూ కూడా ఆనందంగా చూడాలా అనేటువంటి దృక్పథం కేవలం భక్తుల్లోనే వస్తుంది. ఆ కరుణ అన్నటువంటిది ఆ భక్తుల్లోనే వస్తుంది అనమాట. ఈవెన్ క్రూర జంతువులు కూడా ఒకసారి శ్రీపాద రామానుజాచార్యులు వారు ఆయన శైల పూర్ణ అని చెప్పి ఒక గురువు ఉంటారనమాట. ఆయన దగ్గరికి రామానుజాచార్యులు వారు వస్తారనమాట. ఆయనకు ఒక శిష్యుడు ఉంటారు, ఆయన పేరు గోవింద్ అనమాట. ఆ గోవింద్ అని ఆయన ఒక రోజు ఏంటి అంటే పాము నోరు తెరిచేసి ఆ నోట్లో పిల్లలు పెట్టి ఏమి పెట్టి ఏదో లొడబెడుతూ కనిపిస్తారనమాట. రామానుజాచార్యులు వారు చూసి పోయి గురువు గారికి కంప్లైంట్ చేస్తారు. మామూలుగా ఈ వేరే జీవులతో ఆడుకునే వాళ్ళని చూసాము, ఈయన మీ శిష్యుడు పావులతోనే ఆడుకుంటున్నాడు, దాని నుంచి ఏదో ఏళ్ళు పెట్టేసి లొడబెట్టి గొడవ పెట్టి దాన్ని గందరగోళం చేసేస్తున్నాడు. అప్పుడు శైలపూర్ణ ఆ గోవింద అన్నటువంటి శిష్యుని పిలిచి అడుగుతారనమాట, నీ ప్రయత్నం ఏంటి, ఎందుకు ఆ పావున రకంగా చేస్తున్నావు అంటే. అప్పుడు ఈ గోవింద అంటాడు, గురుగారు నేను వారం రోజుల నుంచి గమనిస్తూ ఉన్నాను, ఆ పాము ఏదో తినేటప్పుడు ముళ్ళు ఏదో పోయి గొంతులో ఇరుక్కునింది, అది చాలా బాధపడుతూ ఉంది, దాని బాధ వారం రోజులు చూసి ఏదో ఒక రకంగా దాన్ని విముక్తి చేయాలని ఆ ముళ్ళు తీసేసేదానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడు శైలపూర్ణ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అరే అంత క్రూరమైనటువంటి జంతువు మీద కూడా కరుణ కలిగిందా, ఆ ముళ్ళు బయటకు రాగానే అది తీరుకుంటే నిన్ను కాటేస్తుంది, నీ ప్రాణం గురించి నువ్వు ఆలోచించలేదా అంటే, నా ప్రాణం గురించి నేను ఆలోచించలేదు, దాని బాధ గురించి ఆలోచించాను అంటే, దాని బాధ గురించి ఆలోచించాను. తర్వాత మనం అంటే భక్తుడు ఏంటి అంటే అది మనిష లేకపోతే జంతువ లేకపోతే ఏదైనా జీవ, సో వానికి ఏదో ఒక రకంగా ఈ బాధల నుంచి ఉపశమనాన్ని కలిగించాలా, ఇది భక్తుడి యొక్క లక్షణం అన్నమాట. సో మనం కూడా ఏంటి అంటే ఈ తత్వం ద్వారా, నామం ద్వారా, తర్వాత సంఘం భక్తుల యొక్క సాంగత్యం ద్వారా అటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాలని మనం పెంపొందించుకుంటూ ఉన్నామా లేదా. సో ఆ లక్షణాలు ఎప్పుడైతే మనం పెరుగుతాయో అటువంటి వ్యక్తే భగవంతుని యొక్క దృష్టిని ఆకర్షించగలడు, భగవంతుని దృష్టిని ఆకర్షించగలడు. తన సౌకర్యాలను పక్కన పెట్టి అసౌకర్యాలకు స్వాగతం పలికి భగవంతుని యొక్క తత్వాన్ని సర్వజీవులకి ఇచ్చి వాళ్ళందరూ సుఖంగా జీవించడానికి ప్రయత్నించేటువంటి వ్యక్తి భగవంతునికి చాలా ప్రీతికరమైనటువంటి వ్యక్తి అవుతాడు. అందువల్ల భక్తులు ఏంటి అంటే ఎప్పుడు కూడా మనం ప్రభుత్వ యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఎప్పుడూ ఆయన తపనంతా కూడా ఎంతమందికి నేను ఈ కృష్ణ చైతన్యాన్ని ఇవ్వగలను. దానికి ముందు మనకు ఒక కన్విక్షన్ పూర్తిగా ఉండాలి. భక్తులుగా మనకు కూడా ఏంటి అంటే ఆ కన్విక్షన్ ఉండదు. ఆ కన్విక్షన్ ఏంటి అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైనా కానీ వాళ్ళ జీవితంలో కష్టం అనేది ఏదైనా అనుభవిస్తూ ఉన్నారు అంటే ఆనందాన్ని శాంతిని ఇచ్చేటువంటి కృష్ణుడు వాళ్ళతో లేడు కాబట్టి వాళ్ళ కష్టాన్ని అశాంతిని అనుభవిస్తున్నారు. ఆ కృష్ణుణ్ణి పొందినప్పుడే వాళ్ళ బాధల నుంచి ఉపశమనాన్ని పొందగలరు, ఇంకా వేరే మార్గం లేదు అనేటువంటి విశ్వాసం ఫస్ట్ మనలో ఉండాలన్నమాట. ఆ ప్రీతి ఉండాలి. డివోటీస్గా మనం కూడా ఏంటి అంటే అంటే కృష్ణుడు అంటే ఏదో కొంతసేపు ఏదో ఒక పూజ చేయాలి కాబట్టి నేను కృష్ణుని పూజ చేస్తా ఉన్నాను. ఎందుకు చేస్తున్నానంటే నాకేదో మంచి జరుగుతుంది. మంచి జరిగినా చెడు జరిగినా కానీ ఆ దుఃఖంలో కూడా ఆనందాన్ని ఆస్వాదించగలిగినటువంటి వ్యక్తి. సో అది మంచి జరిగినా చెడు జరిగినా, చైతన్య మహాప్రభు శిక్షాచకంలో ఏం చెప్తున్నారు, అమానేన మానదేన కీర్తనీయ సదాహరి, ఆభరణతో ఆలింగనం చేసుకున్నా దర్శన మసుగక కొంగదీసిన బాధలు పెట్టిన ఎల్లవేళ మీరే నా స్వామి, మీరే నా స్వామి. అది భక్తుని యొక్క అండర్స్టాండింగ్ అనమాట. మరి అండర్స్టాండింగ్ రావాలంటే అది చిన్న విషయం కాదు. మనం ఏంటి అంటే అన్ని బాగున్నప్పుడే భగవంతుడు చల్లంగా చూస్తున్నాడు అని చెప్పి అనుకుంటాం. ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు ఇంకా అసలు నానా శాపనార్థాలు భగవంతుడు గుర్తుపెట్టేస్తున్నాను అంటే అది మనం చేసుకున్నటువంటి కర్మ వల్ల మనం దుఃఖాలను అనుభవిస్తున్నాం అనేది మనం అర్థం చేసుకోం. అది ఇమీడియట్గా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట. సో అందువల్ల మనం ఏంటి అంటే కష్టపాలు తత్వపరంగా అసలు ఏది ఎందుకు జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒక దొంగ ఉంటాడు, ఒక దొర ఉంటాడు. దొంగడు దొరని దోచుకున్నాడు. దోచుకున్నప్పుడు జడ్జి దగ్గరికి ఇద్దరిని తీసుకెళ్లారు. జడ్జి కేసును పరిశీలించాడు. జడ్జి మీద కరెక్ట్గా ఇచ్చాడు, వీడు దొంగ దొంగతనం చేశాడు అందువల్ల వీడు శిక్షింపబడతాడు, ఈయన నిర్దోషి జడ్జిమెంట్ ఇస్తాడు. ఆ జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జిలో ఏమైనా తప్పు ఉందా, లోపం ఉందా చెప్పండి. భగవంతుడు కూడా జడ్జి. మనం ఇక్కడ చేసిన పాపాలు పుణ్యాలకు ఆయన జడ్జిమెంట్ ఇచ్చి వీడికి సుఖం ఎంత, వీడికి దుఃఖం ఎంత, వీడికి అది వీడికి ఇది అని చెప్పి ఆయన శాంక్షన్ చేస్తున్నాడు. ఆయన పని ఏముంది చెప్పండి, ఆయన తప్పిడం ఏముంది చెప్పండి. సో అందుకని మొట్టమొదట మనం ఏంటి అంటే ఈ తత్వాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈరోజు సనాతన ధర్మంలో ముఖ్యంగా నష్టపోవడానికి కారణం ఏంటి అంటే మనం తత్వాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేదు. గుళ్ళు విపరీతంగా చెప్తా ఉన్నారు, గుళ్ళకు వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు. నూటికి 100%, నూటికి 100% గుడికి వెళ్ళే వాళ్ళందరూ కూడా గంట కొడితే నాకేదో మంచి జరుగుతుంది, అర్చన చేపిస్తే నాకేదో మంచి జరుగుతుంది, ఏదో డబ్బీలో నన్ను చేస్తే నాకేదో మంచి జరుగుతుంది. సో తర్వాత నేను వెళ్ళే లిస్ట్ అంతా కూడా భగవంతుడి ముందు కళ్ళు మూసుకొని చదివేస్తే ఆయన ఏదో ఒకటి శాంక్షన్ చేస్తాడు. సో మాక్సిమం 100కి 100 పాళ్ళు అక్కడికి భగవంతుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇదే దృక్పథంతో వెళ్ళేవాళ్ళు, అంతేనా కాదా, కరెక్టేనా? కానీ ప్రభుపాదులు గారు అమెరికాకు వెళ్ళినప్పుడు ప్రశ్నలు వచ్చి ఆయన ఇంటర్వ్యూ చేశారు. మీరు మత మార్పిడి కోసం వచ్చారా ఇక్కడికి అని అడిగారు ప్రభుపాదులు గారు. ప్రభుపాదు గారు చెప్పారు, నిజమైన మతం గురించి బోధించడానికి వచ్చాను నేను అన్నారు. ఈ ఉద్దేశంలో నిజమైన మతం అంటే ఏంటి అన్నారు. అప్పుడు ప్రభుపాదు గారు చెప్పారు, భగవంతుణ్ణి ఏమీ కోరకుండా ప్రేమించడమే నిజమైన మతం అన్నాడు. ఏమి నాకు 3 కోట్ల రొట్టె ముక్కలు స్వామి అని చెప్పి చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తే అది కాదు మతం అంటే. నాకు అది కావాలా ఇది కావాలని చెప్పి ప్రార్థన చేస్తే అది కాదు మతం అంటే. భగవంతుణ్ణి ఏమీ ఆశించకుండా ప్రేమించడం, ఇది నిజమైనటువంటి మతం. దాన్ని నేను బోధించడానికి నేను ఇక్కడికి వచ్చాను అన్నా, దాన్ని నేను బోధించడానికి వచ్చాను. సో మనం ఏంటి అంటే ముఖ్యంగా అసలు తత్వం ఏంటి అనేటువంటి అర్థం. ఎంతో మంది ఇక్కడికి వెళ్తే జరగట్లేదు, అక్కడికి వెళ్తే జరుగుతాయి, అక్కడికి వెళ్తే జరుగుతాయి. సైకలాజికల్ గేమ్ అన్నమాట, మైండ్ గేమ్ ఇది. ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు, నర్సు వేరే మతస్థులు ఉంటారు, వాళ్ళు వచ్చేసి మీ గురించి మేము ప్రార్థన చేస్తామండి అన్నీ తగ్గిపోతాయి అని చెప్పి అంటాడు. వీడంటాడు చేయండి ప్రార్థన, బాధలో ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా పోవాలి బాధ అంటే. ఎవరేం చేయమని కానీ ఏం పార్టీ అయినా మాట చెప్తాం మనం అంటే, మనకు అనుకూలం కావాలంటే అది ఏ పార్టీ అయితే ఏమండి మనకు అనుకూలం అయితే చాలు అని సరే కానీ అంటారు. కానీ వాళ్ళు వచ్చి పరణముఖంలో ఉన్నప్పుడు అది ఈ బిడ్డడు అనారోగ్యంతో ఇక్కడ బాధపడుచున్నాడు, నీ అనుగ్రహంతో ఇవన్నీ ఉద్ధరింపజేయుడు అని చెప్పేది స్తోత్రం చేస్తాడు. అయిపోయిన తర్వాత మెడిసిన్ ఇస్తాడు, మెడిసిన్ ఏమైనా ఆటోమేటిక్ తగ్గిపోద్ది హెడ్ఏక్కు అవునా కదా. వాళ్ళు మెడిసిన్ వేసుకున్నాను కదా నేను ఇప్పుడు దానికి ధరం తగ్గింది అనుకోరు, వీళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి తగ్గింది, ప్రార్థన చేశారు కాబట్టి తగ్గింది. సో తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగానే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మతం పూచుకుంటారు అన్నమాట, మతం పూచుకుంటారు. సో మనకి సెంట్రల్ జ్ఞానం కూడా లేదు, అసలు ఇది దేని వల్ల లేదు అనేటువంటిది ఒక సింపుల్ అవగాహన లేదు, వాళ్ళకి సింపుల్ అవగాహన లేదు. కానీ ప్రభుత్వాలు వారు అసలు కర్మ ఏంటి, దేని వల్ల సుఖం వస్తుంది, దేని వల్ల దుఃఖం వస్తుంది, ఏంటి ఏం పాటించాలి అది సిస్టమేటిక్ గా ఎడ్యుకేషన్ చేసినటువంటి ఏకైక ఆచార్యులు అన్నమాట. ప్రతిదీ పండు మనసు నోట్లో పెట్టినట్టుగా అర్థం కాదు అనేదానికి అవకాశమే లేకుండా తత్వపరంగా ఏది ఎందుకు జరుగుతుంది ఏంటి నాకు ఇది అర్థం కాలేదు అనే దానికి అవకాశం లేకుండా విడమరిచి ఆయన ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనం కూడా ఏంటి అంటే రెగ్యులర్ గా మందిరానికి వచ్చి ఈ తత్వాన్ని డీటెయిల్ డిస్కస్ చేయకపోతే మనకు కూడా అదే సెంటిమెంట్ అనమాట. మనకు కూడా ఏదో ఒక రోజు అనారోగ్యం వస్తుంది, ఏదో ఒక రోజు హాస్పిటల్ చేస్తాం అనమాట, ఏదో ఒక రోజు ప్రార్థన మొత్తం మనలో పరివర్తన తర్వాత ఏమైనా గురికి రాలేదంటే సో దీని యొక్క అవసరాన్ని ప్రతి ఒక్క భక్తుడు కూడా గుర్తించాలా. దీని యొక్క అవసరం ఇదే నేను గుడికి వచ్చేసి ఏదో నామం చేయమన్నారు, అది నామం చేయమన్నారు ఎందుకు చేయమన్నారు, నామం ఏదో మంచిగా చెప్తున్నా. ఎంత మూర్ఖత్వంలో మనం ఉన్నామంటే ఒకరోజు ఒక ఆయన నాకు చెప్పాడు అనమాట, ఒక సంస్థ అడ్వర్టైజ్ చేశారు 450 రూపాయలు కడితే దేవుణ్ణి చూపిస్తాము అన్నారు. అంటే ఇది ఒక 20 ఇయర్స్ బ్యాక్, అప్పట్లో 450 అంటే పెద్ద అమౌంట్. సో నేను వెళ్ళాను అన్నాడు, వెళ్ళి ఏం చేశాడు అన్నాడు, కళ్ళు మూసుకుని కూర్చోమన్నారు నన్ను అన్నాడు. అక్కడ నాలంటే చాలా మంది కూర్చున్నారు, నేను కూడా కూర్చున్నాను, 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తే దేవుడిని కనిపిస్తాడు అన్నారు అన్నాడు. అండ్ నేను కళ్ళు మూసుకుని కూర్చున్నాను 10 నిమిషాలు, నాకేం గుర్తు భగవంతుడు గుర్తు రాలేదు, నాకేం కనిపించలేదు. కానీ 10 నిమిషాల తర్వాత వచ్చి కట్టారు అన్నాడు. కట్టి ఏమడిగారు, దేవుడు కనిపించాడు అన్నాడు, కనిపించలేదు అన్నాడు. అని వాళ్ళు ఏమన్నారు అన్నాడు, ఊరి పాపి నువ్వు చాలా పాపి, అంత సులభంగా దేవుడిని కనపడ్డు, అంత సులభంగా కనపడ్డు, ఇంకొకసారి రావాలి నువ్వు అన్నాడు. మన ఇంకో 450 అని మళ్ళా నేను ఇంకో 450 వెళ్ళి మళ్ళా ట్రై చేస్తాను అసలు ఏంటో కనిపిస్తాడో కనపడ్డో అని చెప్పి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత మళ్ళా మెడిటేషన్ అన్నారు. నేను గమనించింది ఏంటి అంటే రెండో సరే ఇప్పుడు లాస్ట్ టైం అంటే బ్యాచ్ కొంతమంది ఉన్నారు అక్కడ, అంటే వాళ్ళ వాళ్ళే కూర్చొని ఉన్నారు అక్కడ, కొంతమంది కొత్త వాళ్ళు కొంతమంది ఉన్న స్టాఫే వాళ్ళు కూడా కూర్చొని. తర్వాత నేను మళ్ళీ అడిగాడు, మళ్ళీ అడిగితే ఏం కనపడలేదు అన్నాను, నువ్వు సింగిల్ పాపి కాదు డబుల్ పాపి లేదు అందుకు మళ్ళా పెట్టడం మొదలు పెట్టారు. సరే మూడోసారి ముచ్చట కదా, సరే ముచ్చట తీసుకున్నాను, మూడోసారి కూడా వెళ్ళాను, మూడోసారి కూడా నాకేం కనిపించట్లేదు కళ్ళు మూసుకుందని. తర్వాత నాకు అనిపించింది 2 సార్లు తీసుకున్నాను, 3 సార్లు దర్శించాలి తీర్చుకోవడం దేనికని చెప్పి నా పక్కన రామలింగ స్వామి కనిపించాడు అన్నాడు. నేను పంచము కాంజనేయ కనిపించాడు అని చెప్పాను, పంచము కాంజనేయ కనిపించాడు అని చెప్పి ప్లేస్ వచ్చేసాను. డబ్బులతో భగవంతుడు కనపడ్డాడు, మనలో ఉన్నటువంటి పవిత్రత పవిత్రతను బట్టి భగవంతుడు కనిపిస్తాడు. ఎంత మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకున్నాం, కల్ముషాన్ని తొలగించుకున్నాం. ఎందుకంటే భగవంతుడు ప్రేమ స్వరూపుడు. ప్రేమ అంటే ఏంటి అంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉండేటువంటిది ప్రేమ. నేను ఏ రకమైనటువంటి ప్రతిఫలాపేక్ష ఉంటే ఆ ప్రేమ స్వరూపుడు నీకు గోచరించడు, నీకు కనిపించడు. ఇవన్నటువంటి ఆ కోరిక దాన్ని నీ సాధన ద్వారా దాన్ని ప్రక్షాళన చేసుకున్నప్పుడు ఆ భగవంతుని దర్శించేటువంటి అర్హతను నువ్వు సంపాదిస్తావు. సో అందుకని ఈ ప్రభుత్వాలు గారు ఏం కోరుకున్నారు అంటే మనం ఏదో గుడికి వెళ్ళిపోతాం, ఏదో గంట కొట్టాం, ఏదో పూజలో పాల్గొన్నాం, ఆమె వెళ్ళిపోయాం కాదు. సిస్టమేటిక్ గా అసలు ఈ హోల్ మెకానిజం ఏంటి, ఎట్లా అసలు మనం ఇక్కడికి వచ్చాం, నేను అసలు వాడు ఎవడు, అసలు ఈ యొక్క సృష్టి ఎందుకు మొదలైంది, ఈ యొక్క సుఖ దుఃఖాల కారణం ఏంటి, కర్మ సిద్ధాంతం ఏంటి, వీటి నుంచి బయటపడే దానికి మార్గం ఏదైనా ఉందా, మార్గం ఏదైనా ఉందా. ఒక 3 డేస్ నుంచి నాతో ఒక ఆయన ఒక ఫిలిం రైటరు ప్రభుపాదులు గారి మీద సినిమా తీయాలని చెప్పి నాతో తిరుగుతూ ఉన్నాడు. నేను బాంబే వెళ్తే బాంబే వచ్చాడు, త్రివేంద్రం వచ్చాడు, తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఇప్పటికి చాలా సినిమాలు తీశాడు అనమాట. సినిమాలు తీసినా ఆయనకి గోలోక బృందావనంలో వైకుంఠంలో ఏముంటది అనేది తెలియదు అనమాట. కానీ సినిమాలు వాటి మీద తీశాడు ఆయన, అన్నమాచార్య తీశాడు, రామదాస్ తీశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముంటుంది అన్న నేను చెప్పాను, భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు ఆధ్యాత్మిక జగత్తు యొక్క ప్రతిబింబం భౌతిక జగత్తు అన్నాడు. ఇప్పుడు నా రూపం ఇట్టుంటే అర్థంలో ఎట్ట కనిపిస్తుంది అన్నాను, ఎట్ట కనిపిస్తుంది, ఇట్టాగే కనిపిస్తుందా, ఇంక విరుద్ధంగా ఏదైనా కనిపిస్తారు అర్థం కాదు, అవునా, సంథింగ్ ఎల్స్ అది, అది ఇంకేదో. నేను ఎట్లా ఉన్నానో అట్లాగే కనిపిస్తే అది అర్థం నిజమైంది. సో ఇక్కడ ఈ ప్రపంచం ఇట్లా ఉంది అంటే ఆధ్యాత్మిక జగత్తులో కూడా అట్లాగే ఉంటుంది. ఆధ్యాత్మిక జగత్తు యొక్క ప్రతిబింబం భౌతిక జగత్ అన్నారు భగవంతుడు. అయితే అద్దంలో కనిపించేటువంటి ఛాయ నిజం ఏంటి? ఇది నిజం. అదే రకంగా అది నిజం, ఇది మాయ, ఇది ఛాయ. అది చెప్తే అతను 10 నిమిషాలు తమ్మయత్నం నిండిపోయాడు అనమాట. ఇన్ని రోజులు నేను ఏమనుకుంటానంటే ఆధ్యాత్మిక జగత్తు శూన్యమేమో, అక్కడ ఇంకేముండదేమో, అది ఇంతమైనటువంటి కాన్సెప్ట్ లో ఉన్నాను. ఈ పాయింట్ ఇంతవరకు నాకు ఎవరు చెప్పలేదు స్వామి, నాకు 66 సంవత్సరాలు అద్భుతం అన్నాడు. నేను చెప్పాను మా ఇస్కాన్ ఒక చిన్న పిల్లల్ని కదిలించి వాడు చెప్తాడని చెప్పాను. గారి కొత్త వల్ల చిన్న పిల్లల్ని కనిపెడితే కదిలిస్తే వాడు చెప్తాడు ఆధ్యాత్మిక జగత్ ఎట్టుంటది అనేటువంటి ప్రేమాదు గారి కృత వల్ల. సో ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు సోకాల్డ్ ఆధ్యాత్మికం అని అనుకుంటున్నారు, వాళ్ళకి అసలు ఇవన్నీ కూడా తెలియదు అనమాట. ఇవన్నీ కూడా తెలియదు. జ్ఞానం అనేటువంటిది తెలియని దానివల్ల, తెలియని దానివల్ల. అయితే అతను ఇంకో పాయింట్ కూడా మంచిది చెప్పాడు. ప్రభుపాద గారు వారు మీకు సినిమా తీయాలని చెప్పి అనుకున్నప్పుడు ఎవరు అడిగారంట, ఒక డైరెక్టర్ ఆయన ఎవరు రాఘవేంద్రరావు ఆయన అడిగారంట, దీంట్లో విధాన ఎవరు ఉన్నాయంట, అంటే ఇతను నిజంగా మంచి పాయింట్ చెప్పాడు. దాని ద్వారా చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. ఆయన ఏమన్నాడంటే, నేను రాఘవేంద్రరావుకి చెప్పాను అజ్ఞానం విలన్, జ్ఞానం హీరో, అది ప్రభుత్వం. అజ్ఞానం ఈ ప్రపంచంలో ఉండే అజ్ఞానమే విలన్. ఈ ప్రపంచంలో ఉండే అజ్ఞానాన్ని తొలగించడానికి హీరో ప్రభుత్వం బయలుదేరాడు. ఇది నా కథ సారాంశం, ఇది నా కథ సారాంశం అని చెప్పి చెప్పాను. ఆయన కూడా ఇంప్రెస్ అయిపోయాడు రాఘవేంద్రరావు గారు. ఇక్కడ సబ్జెక్ట్ బాగా ఉంది చూద్దాం అన్నాడు, సబ్జెక్ట్ బాగానే ఉంది. అతను లాస్ట్ 7 ఇయర్స్ నుంచి ప్రభుపాద గారి లీలామృత కొన్ని 100 సార్లు చదివాడంట. నేను ఇన్ని సినిమాలు చూశాను, నా జీవిత చివరి గమ్యము ఏదో ఒక రకంగా ప్రభుపాద గారి మీద సినిమా తీస్తే నేను ప్రశాంతంగా ఈ శరీరం మొదలు పెడతాను అన్నమాట. నేను శరీరం ఎందుకంటే ఇటువంటి ఆచార్యం లేరు, ఇటువంటి సబ్జెక్ట్ లేదు, అసలు దీంట్లో ఉన్నటువంటి మాదిరిగా దీంట్లో ఉన్నటువంటి సందేశం ప్రపంచానికి ఏ పురాణాల్లో లేదు, ఏ భాగవతంలో లేదు, దేంట్లో లేదు. ప్రభుపాద గారి జీవిత చరిత్రలో అంత గొప్ప సందేశం ఉంది, ఇది చేయాలి స్వామి, చేయాలి స్వామి. ఆయన ఏమనుకున్నాడంటే, నేను చాలా గుళ్ళు పెట్టేశానని చెప్పి నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయనుకున్నాడు. నేను పెట్టినప్పుడు ఇందాక జస్ట్ నేను భాగవతం క్లాస్ 10:46 మెసేజ్ పంపించాడు, హరే కృష్ణ వెయిటింగ్ ఫర్ యువర్ కైండ్ మెసేజ్ ప్రభు, ఐ విల్ ఫాలో యువర్ ఇన్స్ట్రక్షన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, జేకే భారవి. జస్ట్ 10:46 మెసేజ్ పంపించాడు. ఆయన ఏమనుకున్నాడంటే, నా దగ్గర కోటలు నేను ప్రొడ్యూస్ అవుతాను ప్రభుపాద గారి మీద. నేను నన్ను కూడా ఆయన అడిగారు, మరి ప్రొడ్యూసర్ ఎవరండి అన్నాడు. నేను కూల్ కృష్ణుడు అండి అన్నాడు. కృష్ణుడు అండి అన్న డెఫినెట్ గా అవుతుంది. ఎందువల్లంటే సబ్జెక్ట్ మన దగ్గరికి వచ్చింది కాబట్టి కృష్ణ దగ్గరికి తీసుకొచ్చాడు. ఏదో ఒక రకంగా చెయ్యాలి దాన్ని మనం. ఎందువల్ల అంటే ఈరోజు సినిమాకు ఉండే ఇన్ఫ్లుయెన్స్ ప్రపంచంలో దేనికి లేదు అనమాట. మీరు తిండన్న మానేస్తారు కదా సినిమా మాండ అనమాట. నేను కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు చాలా ఇదేస్తుంది. ఈ ప్రయాణాల్లో ఉంటే ముందు రోజు నైట్ కనుక్కున్నట్టు రోడ్ల మీద పిల్లకాయలందరూ రేపు సినిమాకి, ఒక పక్క పందులు పడుకోనే, ఒక పక్క ఎద్దులు పడుకొని ఉన్నాయి ఆ రోడ్లో. ఇంకొకటి పేపర్ వేసుకున్నాను రోడ్డు మీద వాళ్ళు రేపు ఉదయం ఫస్ట్ షో చూడడానికి టికెట్ కోసం. అంత దారుణం అనమాట, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది సినిమాకి. సో నిజంగా ప్రభుపాద గారి మీద, అటువంటి వ్యక్తి మీద, ఒక గొప్ప ఆచార్యుల మీద ఒక ఇది రావాలి. సో నేను ఓవరాల్గా చెప్పేది ఏంటి అంటే, మీకు మన మీద టెంపుల్కి జస్ట్ వచ్చేస్తున్నాం, వెళ్ళిపోతూ ఉన్నాం, అనేటువంటిది కాకుండా సిస్టమేటిక్ గా ఈ యొక్క తత్వాన్ని స్టడీ చేసి ప్రతి ఒక్కరు కూడా ఏంటి అంటే ఆ యొక్క డివోషనల్ మోడ్ ని డెవలప్ చేసుకుని, నేను ఏదో ఒక రకంగా ఈ జ్ఞానాన్ని ఇతరులకు ఇచ్చి వాళ్లలో పరివర్తన తీసుకొని కృష్ణుణ్ణి దగ్గరగా జీవుల్ని చేర్చడానికి నేను కూడా ఒక ప్రయత్నం చేయాలా అనేటువంటి తపన, ఈ జ్ఞానం అన్నటువంటి హృదయంలోకి వెళ్ళకపోతే ఆ తపన మీలో వచ్చేదానికి అవకాశం లేదు. మీరు కూడా రామేశ్వరం పోయినా చెన్నేశ్వరం పోయినట్టు ఏదో ఇక్కడ ఏంటి పాలిటిక్స్ లేకపోతే అదేంటి ఇదేంటి వాళ్ళ తప్ప ఏంటి వీళ్ళ తప్ప ఏంటి ఇటువంటివన్నీ చర్చించుకొని కాలాన్ని వ్యర్థం చేసుకుంటాం అంటారు. మన ఏంటి అంటే ప్రభుపాద గారు చెప్తారు కషాయం గడ మీద ఒక గొర్రెని తల నరికేస్తూ ఉంటే మిగిలిన గొర్రెలు హ్యాపీగా దగ్గరేస్తూ ఉంటాయి. అవి అరే నా తోటి గొర్రె తల నరికేస్తున్నారని వాటికి ఏం బాధ ఉండదు, ఏదో లైక్ గొర్రెలని. మనం కూడా ఆన్ స్లాట్ అనమాట, ప్రపంచం అంతా కషాయంగళ్లలో గొర్రెలు నరికినట్టు జీవితాలు నాశనం అయిపోతున్నాయి మనుష్య జీవితం యొక్క విలువ తెలియకుండా వ్యక్తులకి. సో నిజమైనటువంటి కరుణ కోప వాళ్ళ మీద చూపించడం అంటే ఆ కృష్ణుని వాళ్ళకి ఇవ్వడం. ఎందువల్లంటే ఏ బాధ నుంచి అయినా కానీ ఏ జీవుడైనా కానీ మనం సేవ్ చేయడమంటే సేవ్ చేయలేము అన్నమాట. వాళ్ళ జీవితంలో కృష్ణుడు ఎప్పుడైతే వెళ్తాడో మీరు ఆ రోజు గమనించుంటారు, 10వ తరగతి చదివే పాప చిత్తూరు నుంచి వచ్చింది అమ్మాయి ఎవరో ఒకరు నాతో అన్నారు అనమాట, ప్రభుజీ ఈ పాపను నేను ట్రైనింగ్ ఇస్తే మిమ్మల్ని డామినేట్ చేసేస్తుంది చాలా బాగా మాట్లాడుతుంది అని. సో ఆ పాప చెప్పింది అనమాట, ఎంత చెప్పినా అమ్మాయి ఒక్క సింగిల్ వరల్డ్ మొత్తం సారాంశం ఇచ్చేసింది. ఏమైంది అంటే ఈ ప్రపంచంలో ఎవడన్నా హ్యాపీగా ఉన్నాడంటే కృష్ణ భక్తుడు ఉంటాడండి, హ్యాపీగా ఇంకెవరు ఉంటాడండి. స్వరం కూడా చిత్తూరు భాష గట్టిగా చెప్పింది, కృష్ణ భక్తుడే హ్యాపీగా ఉంటాడు. సో అందువల్ల మనం ఏంటి అంటే కృష్ణుడిని ఏదో ఒక రకంగా ఇవ్వాలంటే ప్రభుపాదులు చెప్తారు నువ్వు కృష్ణుడిని ఇవ్వాలంటే నీ దగ్గర కృష్ణుడు ఉండాలి. ఎవడన్నా ఖాళీ బుట్ట నెత్తిన పెట్టుకొని పండ్లు పండ్లు అంటే అమ్ముకుంటుంది, ఎవడన్నా పండ్లు అడిగితే ఏమున్నట్టు నీ ఖాళీ బుట్ట. కృష్ణ చైతన్యం అంటే ఆ కృష్ణుని యొక్క చైతన్యంలో మనం ఉన్నప్పుడు ఇతరులు కృష్ణుని ఇచ్చేదానికి అవకాశం ఉండదు. జీవుని యొక్క సహజమైన స్వరూపం అది ఆ కృష్ణ చైతన్యంలో ఉండడం. ఆ కృష్ణ చైతన్యంలో లేకపోతే ఎవరు హ్యాపీగా ఉండేదానికి అవకాశం లేదు అన్నమాట, అవకాశం లేదు. సో అందువల్ల మీరు రెగ్యులర్గా రావడం, తర్వాత ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం, బుక్స్ ని ప్రభుత్వ గారి పుస్తకాలను చదవడం, ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరి మూడు ఏంటి అంటే ఏదో ఒక రకంగా ఈ కృష్ణత్వాన్ని ఇంకొంతమందిలోకి మనం తీసుకుని వెళ్ళాలి, ఇంకొంతమందిలోకి నగర సంకీర్తనలో పాల్గొనడం. ఆ నాణ్యం ఏమన్నా విన్నా కానీ ప్రభుపాదులు అది చెప్తారు జపం చేయడం అన్నటువంటిది నువ్వు భోజనం చేయడం అన్నమాట, నగర సంకీర్తన అన్నటువంటిది అన్న వితరణ ప్రసాద వితరణ చేయడం డిస్ట్రిబ్యూట్ చేయడం. ఒకసారి డివోటీస్ అడుగుతారు కీర్తన చేయమంటారా లేకపోతే జపం చేయమంటారా, నాకు కీర్తన అంటే ఇష్టం జపం చేయమంటారు. నువ్వు కీర్తన అంటే నలుగురికి ఈనేటట్టు చేసేటువంటిది కీర్తన, కొన్ని రోజులు నువ్వు జపం చేయకుండా కీర్తన చేస్తే ఏమవుతుంది అంటే నీకు నువ్వు భోజనం చేయకుండా ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయగలవు. ఒకసారి మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి మొదట వెళ్తాం, వెళ్ళిన తర్వాత ఒక గంట సేపు డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత చేయటం పెట్టుకునేది ఇంత డల్ గా ఉండేది, అప్పుడు మనం ఇంకొక దిగోటి నువ్వు వెళ్ళి తీసుకుని ఇంకా ప్రసాదం ఆల్చుకొని పెడుతున్నావు అంటారు. అది మనం తీసుకుంటే కానీ అక్కడికి ఎనర్జీ రాదు. సో నువ్వు జపం చేస్తే కానీ నువ్వు కీర్తన చేసేదానికి నీకు ఎనర్జీ ఉండదు. సో నగర సంకీర్తన చేయడం అది ఇతరులకు ఇవ్వడం, మరి నీకు నువ్వు తీసుకోవడం జపం చేయడం, తర్వాత మనం జ్ఞానం ఈ రెండు చేయడానికి ఆ జ్ఞానం వింటా ఉండాలా వింటా ఉండాలా వింటా ఉండాలా. అది లేకపోతే మనకు ఆ స్పిరిట్ ఉండదు, ఉత్సాహం ఉండదు ముందుకు వెళ్ళడానికి, వ్యక్తిలో మార్పు తీసుకురావడానికి. సో అది రెగ్యులర్గా శ్రవణం చేయడం, ఈ శాస్త్రాలన్నీ కూడా అధ్యయనం చేయడం. సో ఇవన్నీ చేసి ఆ డివోషనల్ క్వాలిటీస్ని పెంపొందించుకోవడం. ఎప్పుడైతే ఆ డివోషనల్ క్వాలిటీస్ పెరుగుతాయో మనలో ఎప్పుడైతే ఉత్తమ లక్షణాలు పెరుగుతూ ఉంటాయో భగవంతుడు గమనిస్తూ ఉంటాడు. ఆ గమనించినప్పుడు మీరు అహోబలం వెళ్తే ప్రహ్లాదుడు ఆ రాక్షస బాలుడికి ప్రచారం చేస్తూ ఉంటే భగవంతుడు ముక్తుడైపోయాడంట. ముక్తుడైపోయి వచ్చి ఆయన పద్మాసనంలో అక్కడ కూర్చొని ఆ ప్రహ్లాదుడి యొక్క ముద్దు ముద్దు చేష్టల్ని తిలకిస్తూ అట్లాగే ఉండిపోయాడు భగవంతుడు. తమ్మ యొక్క అది ఇంత చిన్న వయసులో భాగవత ధర్మాన్ని ఎంత మధురంగా బోధిస్తూ ఉన్నాడు ఇతరులకి ప్రహ్లాదుడు అని చెప్పి ఎంతో భగవంతునే మధురం అందించే రకంగా ప్రహ్లాదుడిని ప్రవర్తించుకున్నాడంట. సో ఎప్పుడైతే మనలో ఆ రకమైనటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాలు వస్తాయో అది ఆ సర్వాకర్షణుడైనటువంటి ఆ కృష్ణుణ్ణి దృష్టిని ఆకర్షణ చేస్తే అందువల్ల సమయాన్ని జస్ట్ వేస్ట్ చేసుకోకుండా ఎందుకంటే వ్యక్తుల కాన్షియస్ లో మార్పు తీసుకురావడం అంత సామాన్యమైన విషయం కాదు. లాస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. అప్పుడు తీర్థయాత్రకు వెళ్ళడానికి ఒక ఇంటికి వెళ్తాడు అనమాట, భిక్ష తెచ్చుకునేదానికి ఒక దుకాణానికి. ఆ దుకాణానికి వెళ్తే ఆ దుకాణం యజమాని కుమారుడు దుకాణం ముందు నిలబడి ఉంటాడు. ఆడ భిక్షకు వచ్చిన వ్యక్తితో ఉంటాడు, భలే ఆయన దగ్గరికి వచ్చావయ్యా, మా నాయన పరమ పిసినారి, పిల్లికి కూడా భిక్షం పెట్టడు, ఏం దగ్గరికి భిక్ష ఎత్తుకునే దానికి వచ్చావు నువ్వు అని చెప్పి ఆ కుమారుల్లో ఒక ఆలోచన కలుగుతుంది. తండ్రి జీవితం అంతా వ్యాపారం వ్యాపారం అని చెప్పి అల్లాడాడు, నేను నిజంగా మా తండ్రికి ఏదన్నా ఇవ్వగలను అంటే ఈ తీర్థయాత్రకు వెళ్ళే వ్యక్తితో జత చేసి ఈయన తీర్థయాత్రకు పంపిస్తే ఇందులో కొంచెమన్నా మార్పు వస్తుందేమో అని చెప్పి, అరే బాబు తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న మీరు తీర్థయాత్రకు వెళ్ళండి అన్న. వెళ్ళండి అంటే అది వ్యాపారం ఏమైపోతున్నా, నేను వెళ్తాను అయ్యా, నేను చూసుకుంటాను వ్యాపారం, మీరు వెళ్ళండి అని చెప్పి బట్టి పంపించాడు. మీరు ఎంత పాషాండుడంటే రాయడానికి కాన్షియస్ వీడిది అనమాట, కొంచెం కూడా కరగట్లేదు. ఎంత పుణ్యతీర్థానికి వెళ్ళినా వీడి ముఖంలో ఆనందం రావట్లేదు, తన్మయత్వం రావట్లేదు, నవ్వు రావట్లేదు, రాయలాగా ఈ తీసుకెళ్ళేడికి ఎటువంటి తీసుకొచ్చాడు నాయన వీడు అసలు అసలు పండున్నట్టున్నాడు, కదగట్లేదు వీడు. తీరా కాశీకి వెళ్ళిన తర్వాత కాశీ విశ్వనాథుని చూస్తే కూడా వీళ్ళు ఏం మార్పు రాలేదంట. ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం ఎటకానంగా అని ఒక నిట్టూర్పు తట్టు ఒక నవ్వు నవ్వాడంట. అప్పుడు వీడు అనుకున్నాడు శ్మశాన వైరాగ్యం, శ్మశానం చూస్తే ఇంకో వైరాగ్యం వచ్చేసినట్టు ఉంది అని అనుకుని, ఏం సార్ కొంచెం మార్పు వచ్చింది మీలో, ఏంటి విశేషం ఉంది, చాలా తప్పు చేశాను, వీడు ఇంకా ఆనందపడిపోయాడంట, నిజంగా వైరాగ్యం వచ్చేసింది, తప్పు చేశాను అంటున్నాడు అని చెప్పి ఆయన, ఏం సార్ ఏం తప్పు చేశారో అన్నాడంట. ఏం తప్పు చేశారంటే వీడన్నా అంట, చాలా మిస్టేక్ చేశాను, జీవితం అంతా బట్టల వ్యాపారం చేశాను, కట్టెల వ్యాపారం చేస్తుంటే ఆదాయం బాగొచ్చింది, ఎన్ని సవాళ్ళు వీడన్నాడు, మాను బావా ఎన్ని మాట్లాడిన మాట ఎవడి వల్ల కాదు రమ్మా, జీవితం అంతా బట్టల వ్యాపారం చేశాను, తప్పు చేశాను, అదే కట్టెల వ్యాపారం చేస్తుంటే బాగుండేది, ఇన్ని సవాల్ తగల పెడుతున్నారు, ఇక్కడ మంచి ఆదాయం వచ్చింది. సో ప్రభుత్వాలు వారు ఈ ప్రపంచానికి చేసినటువంటిది అది సామాన్యమైనటువంటి విషయం కాదన్నమాట. అదే ఆయన యొక్క అనుమానంలో కూడా అట్లాగే వస్తుంది. పూజ శ్రీ వేకదాస స్వామి వారిలో ఆయన ఇటువంటి హెల్త్ కండిషన్లో కూడా అన్ని ప్రపంచం అంతా కూడా తిరిగి ఏదో ఒక రకంగా అందరిలో ఉత్సాహం తీసుకురావాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాం, ఉత్సాహం తీసుకురావాలని ప్రయత్నం చేస్తాం. మొన్న త్రివేంద్రం వచ్చారు, అక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీ వెళ్ళారు, అంతకుముందు మళ్ళీ మిడిల్ ఈస్ట్ అంతా తిరిగి వచ్చారు, బహ్రెయిన్, తర్వాత దుబాయ్, అన్ని దగ్గరికి వెళ్ళి అక్కడంతా ప్రచారం చేసి వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం మొన్న మళ్ళీ మీటింగ్లో మీరు అటెండ్ అవుతారో లేదో అంత లేదు, నేను చాలా రోజులు మీటింగ్ అటెండ్ అయ్యి మీరందరూ ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారో చూడాలి అని చెప్పి ఫుల్ మీటింగ్లో ఉండి మంచి మంచి సలహాలు ఇచ్చి అందరినీ కూడా ఉత్సాహపరిచారు. ఆ కండిషన్ అంటే ఎంత పతిస్తూ ఉన్నారు ఈ యొక్క కృష్ణ చైతన్య ఉద్యమం నలుగురిలోకి వెళ్ళి వాళ్ళందరూ కూడా ఆనందంగా ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళ జీవితాలను అని చెప్పి ఆచార్యులు అందరూ కూడా. అందువల్ల మనం డివోటీస్కి ఏంటి అంటే పర్పస్ యాక్చువల్గా మనం దేనికి వస్తున్నాము అంటే ఈ యొక్క తత్వాన్ని బాగా అర్థం చేసుకొని మనం దాన్ని పాటిస్తూ ఇతరులకు ఏ రకంగా ఈ తత్వాన్ని ఇచ్చి వాళ్ళ జీవితంలో మార్పు తీసుకురావాలా. ఎందుకంటే ఈ శారీరక సంబంధమైనది ఏమిచ్చినా కానీ జీవుడు సంతృప్తి పడ్డు, జీవుడు అనుభవించేటువంటిది ఏంటి, భగవంతుని యొక్క సేవ అన్నమాట. ఆ ప్రాపంచికమైన దీంతో ఎన్ని ఇచ్చినా కానీ హ్యాపీనెస్ ఉండదు. ఈరోజు మీరే చెప్పండి, మనం బావిలో నీరు చేరుకునే స్థితి నుంచి బోర్లు 10 అంతస్తులైనా 20 అంతస్తులైన మోటార్లు పెట్టుకొట్టుకోవడం, పైకి నీళ్ళు వెళ్ళిపోవడం, ఒక ట్యాంక్గా నీళ్ళు రావడం, రకరకాల ఫెసిలిటీస్, రకరకాల వాహనాలు, రకరకాల టెక్నాలజీ, పెద్ద పెద్ద టీవీలు, ఇప్పుడు ప్రతి ఇంట్లో చూస్తే ఈ గోడ ఉన్న టీవీ అనమాట, అది సైజు పెరిగేకొద్ది ఇలా ప్రాబ్లమ్స్ పెరుగుతాం. సో అన్నీ ఉన్నాయి కానీ అల్టిమేట్ గా హ్యాపీనెస్ జీరో రోజు రోజుకి తగ్గిపోతుంది. కారణం ఏంటి అంటే జీవుడికి కావాల్సిన హ్యాపీనెస్ ఏంటి అంటే పరమాత్మ భగవత్ సేవలో లభిస్తుంది, ప్రాపంచికంగా ఎంత కూడా లభిస్తుంది. సో ఆ కనెక్షన్ అది ఇవ్వాలి, అది మనం పొందాలి, మన దగ్గర ఉంచుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఆ భక్తుని చూసి అసూయ, ఈ భక్తుని చూసి ఈర్ష, లేకపోతే ఇంకొకరిని చూసి క్రోధము, ఇవన్నీ ఉంటే డెఫినెట్ గా మనం ఎప్పుడు కూడా హ్యాపీగా మన హ్యాపీగా ఉండలేము, హ్యాపీగా ఉండలేము. సో సెల్ఫ్ కంటైన్మెంట్ అన్నారు, అంటే ఆత్మతృప్తి అన్నారు. ఆత్మతృప్తి ఎవరైతే ఎవరిలో ఉంటుందంటే భగవద్భక్తిలో పూర్ణత్వాన్ని అనుభవించేటువంటి వ్యక్తులనే ఆత్మతృప్తి ఉంటుందన్నమాట. భగవత్ తత్వంలో పూర్ణత్వాన్ని అనుభవించకపోతే వీటికి సాటిస్ఫాక్షన్ ఉండదు. 24 గంటలు ఏమో వాడి అంతే ఉన్నాడు, ఈ డాక్టర్లు ఉన్నాడు, మాకే ఇదే ఏడుపు ఏడుపు ఏడుపు. సో మనందరి నుంచి ఏంటి అంటే ప్రభుపాదుల వారు ప్రపంచానికి ఒక డిఫరెంట్ వాతావరణాన్ని ఇవ్వాలని చెప్పి ప్రభుపాదుల వారు అనుకున్నారు అనమాట. అదేంటి అంటే మనం కృష్ణ చైతన్యంలో హ్యాపీగా ఉంటూ ఇతరులకి ఆ హ్యాపీనెస్ పొందేటువంటి మార్గదర్శకాన్ని ఇవ్వాలా అనేటువంటిది ప్రభుపాదుల వారి యొక్క ఆశయం అనమాట. సో అందువల్ల మీరందరూ హ్యాపీనెస్ నిజంగా అనుభవించాలా అంటే పేనె సీస బయట ఎంత నాకినా కానీ ఉపయోగం లేదు. క్యాప్ ఓపెన్ చేసి చేతిలో వేసుకొని నాలుగు మీద పడి నాలుగు మీద పడితేనే రుచి తెలుస్తుంది. సో కృష్ణ చైతన్యం అంటే నిజంగా మీరు ఆస్వాదిస్తేనే మీరు హ్యాపీనెస్ దాన్ని అనుభవించాలి, దాంట్లో పూర్తిగా లేమనిపోవాలి. అప్పుడు ఆ మాధుర్యాన్ని అనుభవించడానికి అవకాశం. కొంతమంది ఏంటి అంటే రెండు పడవల మీద ప్రయాణం ఉంటుంది, కొంచెం భక్తి కొంచెం ఇంకో రకంగా, ఒక కాలు ఒక దాని మీద ఇంకో కాలు ఇంకో దాని మీద, అది ఇంకా డేంజరస్ అన్నమాట. సో పూర్తిగా పూర్తిగా అంటే మన ఏదో మన ఇల్లు గిల్లు వదిలిపెట్టేసి ప్రభు ఇక్కడ రూమ్ ఇచ్చేయండి ఇక్కడ పోయి చెప్తా ఉండేయండి ఒక్కసారి అట్లా కూడా జరుగుతుంది. ఇక్కడ రూమ్లోకి వచ్చి ఆలోచన అంతా ఇల్లే, నువ్వు ప్రదేశం ఇంపార్టెంట్ కాదు, నీ ఆలోచన ఎక్కడ ఉంది, నువ్వు ఇంట్లో ఉండి భగవంతుడి మీద ఆలోచన ఉంటే దట్ ఈస్ బెస్ట్. ఇక్కడ ఉండి ఇంటి మీద ఆలోచన లేదు, భగవంతుడికి దగ్గరకు ఉన్నా కానీ ఉపయోగమే ఉంది, ఉపయోగమైంది. సో అందువల్ల మీరందరూ కూడా జపం సీరియస్గా చేయండి. జపం సీరియస్గా చేయడం అంటే ఏదో మెకానికల్గా మాల తిప్పి పెట్టేసి నాకు ఫలితం రాలేదు అంటే ఉపయోగం లేదు. అది ఉచ్చరించేటప్పుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, స్పష్టంగా 16 పదాలు వినాలన్నమాట. తర్వాత శ్రవణం, శ్రవణం అనేటువంటిది కంపల్సరీగా కూర్చొని నిద్రపోయే ఉపయోగం లేదు. వచ్చే సందేశం ప్రతి ఒక్కటి చెవిలోకి వెళ్ళాలి, వెళ్ళి నేను అది పాటించాలన్నటువంటి తపన ఉన్నాను. తర్వాత ఈ ప్రభుపాదుల వారి గ్రంథాలు, ఆయన ఒకటే చెప్పారు ఒక శుద్ధ భక్తునితో సాంగత్యం ఎట్లా చేయాలి. ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి ఆయన శిష్యులు అడిగారు, ప్రభుపాద్ మీరు ఈ భౌతిక జగత్ వదిలిపెట్టిన తర్వాత మా పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి, నేను నా పుస్తకాల్లో సందేశం రూపంలో ఎప్పుడు జీవించి ఉంటాను, ఆ పుస్తకాలు మీరు అధ్యయనం చేస్తే నాతో మీకు ప్రత్యక్షమైన సాంగత్యం ఉంటుంది అన్నాడు ప్రభుపాదు. సో ఆయన యొక్క గ్రంథాలని కొంచెం సమయం దొరికినా వృధా చేయకుండా వారికి మనం చదవాలి. తర్వాత ఈ రెండు చేసిన తర్వాత సేవ ఉండాలి. ఈ రెండు ఏంటి అంటే ఫుడ్ అనమాట, ఆహారం. ఆహారం తీసుకున్నప్పుడు వ్యాయామం లేకపోతే ఏమవుతుంది, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్. కొంతమంది రాత్రి బాగా 11 గంటలకు తినేసి ఉదయంతో వాకింగ్ అని వస్తారు అనమాట, అది కూడా ఎట్టాగా ఒళ్ళు తగ్గితే మళ్ళీ ఏమన్నా అయిపోతుందండి, మళ్ళీ అట్ట నడిస్తే ఏం జరుగుతుంది. నేనంటే తినకుండా పెరిగాయండి అండి, ఏం చేయాలి, నా ప్రాబ్లం ఇర్రెగ్యులారిటీస్, టయానికి నిద్ర లేకుండా టయానికి ఫుడ్ లేకుండా. నేను యాక్చువల్గా ఎక్కడేవాడిని ఈ సైజ్లో ఉన్నా, బలరామ్ కన్నా కొంచెం లేకపోతే ఈ అబ్బాయి సైజ్లో ఉన్నాను. సడన్ గా ఎప్పుడైతే ఎక్కువగా తిరగడం ప్రచారానికి ఇర్రెగ్యులారిటీస్ తెలియకుండా బోర్డింగ్ చూసింది డాక్టర్ ఒకటే చెప్పాడు శరీరం ఎప్పుడు అవుతుంది మీ షెడ్యూల్ మార్చుకున్నప్పుడు సో ఎప్పుడైతే వ్యాయామం లేకపోతే నరిష్మెంట్ నరిష్మెంట్ అంటే వ్యాయామం వల్ల శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి శక్తి అందాలన్నమాట వ్యాయామం వల్ల. సో మనం చేసిన శ్రవణము మనం చేసిన పఠనము మనం చేసినటువంటి నామము ఇది ఆహారము అది పర్ఫెక్ట్ గా జీర్ణమయ్యి తత్వం బుర్రలోకి వెళ్ళాలి అంటే సేవ చేయాలి. ఆ సేవ కూడా ఏ రకంగా చేయాలా? వాళ్ళకన్నా నేను ఎక్కువ చేసేవా, నాకెవరు పోటీ ఉండకూడదు, దీంట్లో నాకే పేరు రావాలా, అది ఇది కాదు. ప్రభుపాదు గారు చెప్పారు మంది గోపీ భావన అన్నారు, 10% సేవ జరిగినటువంటి గోపిక ఆమె నేను కృష్ణుడికి నేరుగా సేవ చేస్తాను అని చెప్పి పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి అడ్డం పడే ఆమె కాదంట. 20% గోపిక సేవ చేయగలిగిన ఆమెకి ఈమె అసిస్ట్ చేశాడంట. ఈ 20% సేవ చేయగలిగిన ఆమె 30% గోపికి అసిస్ట్ చేశాడు. ఆ 30% ఆమె 30%, 50, 60, లాస్ట్కి 100కి 100% ఎవరు కృష్ణుడికి సేవ చేయగలరు? శ్రీమతి రాధారాణి. ఆ రాధారాణికి వీళ్ళందరూ సపోర్ట్ చేసేవాళ్ళు, ఆమె పర్ఫెక్ట్ గా కృష్ణుడికి సేవ చేయగలరు. సో అది భావన. సో ఈ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మనం ఏమనుకుంటామంటే నేనే రాధారాణి అనుకుంటాం. అందరూ ఇంకా ఇందులో గురించు ఇది మిక్కడే రాధారాణి అనుకుంటాం. సో భక్తిలో ఇంకో మిస్టేక్ మనం చేసింది ఏంటంటే మార్క్స్ మనకి మనం వేసుకోవడం అనమాట. గురువు కృష్ణుడు మార్క్స్ వేయాలి మనకు మనం వేసుకోవడం. సో అందువల్ల ఉత్తమ భక్తుడి యొక్క లక్షణం ఏంటి అంటే నేను అందరికన్నా అధముణ్ణి అని అనుకునేవాడు ఉత్తమ భక్తుడు అంటే. అందరికన్నా నేను అధముణ్ణి. అందుకనే ఇవన్నీ ఆచార్యులు వివరణ ఇచ్చారండి, మనం వెతుక్కోవాల్సింది ఏం లేదు. కనిష్టాధికారి కృష్ణుడు నేను అంతే, ఆయన కనిష్టాధికారి కృష్ణుడే నా తల్లి. మధ్యమాధికారి ఏంటి అంటే తత్వమంతా అర్థమవుతుంది, ప్రతి భక్తుణ్ణి గౌరవిస్తాడు, కృష్ణుణ్ణి ఆయన స్థానం ఏంటో తెలుసుకుంటాడు, గురువు స్థానం ఏంటో తెలుసుకుంటాడు. ఇది మధ్యమాధికారి. ఉత్తమాధికారి ఎవరు అంటే నేనందరికన్నా అధముణ్ణి. ఉత్తమాధికారి స్థానంలో ఉండేవారు ప్రచారం కూడా చేయగలంట. ఎందుకంటే నేను అధముణ్ణి అయినప్పుడు నేనేం ప్రచారం చేస్తాను? సో ఉత్తమాధికారి మధ్యమ స్థితికి వచ్చి ప్రచారం చేస్తారండి నలుగురిని ఉద్ధరించడానికి. ప్రభుపాదులో చెప్తారు. సో ఉత్తమ నిజంగా మనం ఉత్తమ స్థితిలో ఉంటే మనం పోటీ పడాం, నేను ఉత్తముని, నాకు గౌరవం కావాలా, నా తల్లి కావాలా, ఇది కావాలా, పోటీ పడాం. సో అందువల్ల ఇవన్నీ కూడా అర్థం చేసుకొని మనం ఒక వాసుదేవ కుటుంబం అన్నటువంటి భావనలో ఈ తత్వాన్ని మనం ప్రభుపాదులు గారు ఇంకోటి కూడా చెప్తారు. పెన్సిలిన్ బ్రదర్స్ ఆ వ్యాక్సిన్ ఒక్కటి కనుక్కున్నారు వాళ్ళు, వాళ్ళ కుటుంబాన్ని తెలుసుకోలేదు, దాన్ని ప్రపంచానికి ఇచ్చేశారు. ఒక చిన్న మెడిసిన్ కనుక్కొనే వాళ్ళు ఎంత కరుణతో ప్రపంచానికి ఇచ్చేస్తే ఇంత గొప్ప కృష్ణ తత్వం అన్నటువంటిది మన దగ్గర ఉంచుకొని మనము దాన్ని సరిగ్గా తీసుకోకుండా ఇతరులకి ఇవ్వకుండా ఉంటే మనం ఎంత కృపణలో, ఎంత కృపణలో. సో అందుకని మీరందరూ కూడా రెగ్యులర్గా ఈ నామం ఇది పర్ఫెక్ట్గా చేస్తూ ఈ నియమాలు ఖచ్చితంగా పాటిస్తూ తర్వాత ఈ తత్వాన్ని బాగా శ్రవణం చేస్తూ తర్వాత భగవంతుడికి మీ శక్తి కొద్దీ ఎంతో కొంత సేవ, ఆ సేవ చేసేది కూడా మీ నార్మల్ లైఫ్ డిస్టర్బ్ కాకుండా చూసుకోండి. ఎందువల్ల అంటే కుటుంబ సభ్యులందరూ కూడా దీన్ని ఓకే అన్నప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు. ఎవరైనా ఒక్కరు కుటుంబ సభ్యులు అనుకూలంగా లేకపోతే మీరు భక్తులు కొంచెం స్పీడ్గా ఉంటే వాళ్ళు తట్టుకోలేరు దాన్ని, దానివల్ల ఆటంకాలు కల్పిస్తారు. మరి వాళ్ళని ఇంకా ఇరిటేట్ చేసేటట్టు మీరు స్పీడ్ అయితే అస్సలు స్లో అయిపోయేదానికి కారణం అవుతుంది. ఎందువల్లంటే వాళ్ళు కంప్లీట్ ఆపేస్తారు. సో అందుకని స్లోగా స్లోగా వాళ్ళు కూడా అలవాటు పడేంత వరకు వాళ్ళని కూడా సంతృప్తి పరుచుకుంటూ వాళ్ళకేమనిపించాలంటే ఓహో భక్తులైతే ఇంతకు ముందు కన్నా నన్ను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు, భక్తులైతే ఇటువంటి ఉన్నత లక్షణాలు వస్తాయేమో అని. కానీ మనం ఏంటంటే భక్తులు అవ్వగానే ఇది కనెక్షన్ కట్ చేసేస్తున్నాను, నేను ఈ ఫెసిలిటీ తీసేస్తున్నాను, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. ఫస్ట్ రోజు ఈయనకి ఈయన కన్విక్షన్ వచ్చిన రోజు ఈయన ఫస్ట్ రోజు చేసే పడాను వాళ్ళందరూ ఇది చూస్తారు, ఓహో భక్తులు అయితే ఇంత రాక్షసులు అయితే కదా. వాళ్ళకేంటి అంటే ఆక్సిజన్ అదే వాళ్ళకి, ఏది ఆక్సిజన్
టీవీ గాలి ఆగితేనే పర్లేదు కానీ అక్కడ సీరియల్ వస్తూ ఉంటే భక్తి లేకపోతే ఆక్సిజన్ తీసేస్తారు మనకు అనుకుంటారు. సో అందుకల్ల స్లో అండ్ స్టడీ వాళ్ళల్లో కూడా ఈ మాధుర్యం ప్రభుపాదుల వారు ప్రతిదీ ఎందుకు నేను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. హయ్యర్ టేస్ట్ ఇస్తే లోయర్ టేస్ట్ ఆటోమేటిక్గా వదిలేస్తారు. హయ్యర్ టేస్ట్ ఏంటి, మీరు గుడికి వచ్చి కొంత తత్వం అంతా విని మీరు కడుపు నిండి ప్రసాదం తీసుకున్న తర్వాత ఒక దొన్నలో కొంచెం ప్రసాదం తీసుకెళ్ళి మీ అనే వాళ్ళకి కొంచెం ఇవ్వండి. అది తిన్న తర్వాత వాళ్ళు తెలియదు వాళ్ళు చక్కెర పొంగల్ బాగుంది ఈరోజు అన్నారు. చక్కెర పొంగల్ కాదు నాయన, ప్రసాదం అది. పంచరాత్రిక విధులు అదే చెప్పారు. ఏం చెప్పారు అంటే ప్రసాదాన్ని ఒక భౌతికమైన తినే ఆహారం అనేటట్టుగా చూస్తే అదే ప్రసాదం వైకుంఠానికి తీసుకెళ్తాడు, అదే ప్రసాదం నరకానికి కూడా తీసుకెళ్తాడు. సో అది ప్రసాదం, దాని పని ఏంటి కరుణ. ప్రసాదం అంటే కరుణ, మెర్సీ. సో వాళ్ళలో మార్పు తీసుకొస్తుంది, కళ్ళ మార్పు తీసుకొస్తుంది. ఎప్పుడైనా ఏదైనా పండక్కి తీసుకురావడం, ఎప్పుడైనా యాత్రకి వెళ్తే తీసుకెళ్ళడం. వాళ్ళు మామూలుగా ఏమనుకుంటారు, ఏమో భక్తులు అంటే అన్ని కోల్పోతున్నాం. వాళ్ళందరికీ భక్తి అంటే ఒక కాన్సెప్ట్ ఉంది, వాళ్ళ జీవితంలో కాన్సెప్ట్ ఉంది. ఏంటి అంటే వాళ్ళకి భక్తి అంటే ఓల్డ్ ఆశ్రమాల్లో ఎవరో ఒక ఆయన ఒక సన్యాసి దుస్తులు వేసేసుకొని ఆయనకేంటో జీవితం ఏంటో ఆయనకే తెలియకుండా వీళ్ళ ఆశ్రమాన్ని పెళ్ళేసరికి ఆయన కూర్చొని ఆయన గుర్తొస్తాడు భక్తి అనగానే. భక్తి అంటే అయిపోతారేమో, దాన్ని తప్పనే కాదు ఇంకా సమయం ఉంది అక్కడ. కానీ మనం హరే కృష్ణ భక్తులు ఎప్పుడు అటు చూడం, ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ కీర్తనలో ఎందువల్లంటే ఆధ్యాత్మిక జీవితం హ్యాపీనెస్ ఆనందం కోసం చేయడం కోసం. ఎప్పుడైనా కలిసి 10 రోజుల యాత్రలకి వాటికి వాళ్ళు వచ్చినప్పుడు అట్లా అన్ని ప్రదేశాలు తిరగడం, భగవంతుడి గురించి లీలాస్థలాలు సందర్శించడం ఇవన్నీ చూసినప్పుడు ఓహో మనం కోల్పోయేది ఏం లేదు, హ్యాపీగా ఉంది కలిసి. చాలా రోజులు నేను గమనించాను యాత్ర తర్వాత ఒక 20 మంది సీరియస్ అవుతారు భక్తులుగా, వాళ్ళు జపం చేయడం ఇవన్నీ చేస్తారు అనమాట. సో అందువల్ల మన ఏంటి వాళ్ళకి వాళ్ళు తీసుకునే మోతాదులో తీసుకునే రకంగా ప్రభుపాదులు గారు ఒకటి చెప్తారు. ఒక ఇంట్లో ఒక యజమానికి 3 డాక్టర్స్ ఉండేవాళ్ళంట. ఏదైనా గిఫ్ట్ చేస్తే 2 డాక్టర్స్కి మామూలుగా చేతికి ఇచ్చేసేవాళ్ళంట. ఇంకో డాక్టర్కి ఆ అమ్మాయికి దొంగతనం చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అంట. ఏదైనా ఐటెం కూడా దొంగతనం చేసి తీసుకొని తింటే చాలా ఎంజాయ్ చేసేదండి దాన్ని. అందుకని ఆ అమ్మాయికి తెచ్చిన గిఫ్ట్ మాత్రమే ఎక్కడ బ్యాష్ పెట్టేవాళ్ళంట. ఆ అమ్మాయి అట్ట ఎత్తుకొని వెళ్ళిపోయి మనం ఇంకే దొంగతనంగా తీసేసుకొని అప్పుడు దాన్ని ఉంచుకుంటే అప్పుడు హ్యాపీ. సో ఆ మనోభావం అన్నట్టుంది కాబట్టి అటువంటి విషయం. సో వీళ్ళకి కూడా వాళ్ళు ఎక్కడైతే తీసుకుంటారో ఆస్పెక్ట్స్, కొంతమందికి ప్రసాదం ఇస్తుంటారు, ఈరోజు సండే తీసుకుందండి రెండు పోదాం, కొంతమందికి కీర్తన ఇష్టం, కొంతమందికి తత్వం ఇష్టం. సో ఆ రకంగా మీ ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది డిస్టర్బ్ కాకుండా, డిస్టర్బ్ కాకుండా మీరు ఆ భక్తి యొక్క సేవల్లోకి బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళకి ఎంత మోతాదులో తీసుకోగలరో అంత మోతాదులోనే వాళ్ళకి ఆ భక్తి అది ఇస్తూ మీరు ఆ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలన్నమాట. సరే, ఒక చైర్ ఒకటి. సో ఎక్కడ ఏమైనా సందేహాలు డౌట్స్ ఉన్నాయి? అలాంటి ఇంకోటి ఏంటి అంటే చాలా మంది ప్రభుజీ గ్యాప్ ఎక్కువ వస్తుంది, గ్యాప్ ప్రోగ్రామ్స్ అట్లా ఉన్నాయి. ప్రస్తుతానికి ఏంటి అంటే నేషనల్ వైడ్ తిరిగేదానికి అట్టు ఉంది. రాబోయే రోజుల్లో ఇన్ఫర్మేషన్ రీసెంట్ గా గురు మహారాజ్ బలవంతంగా
నన్ను అసిస్టెంట్ గవర్నింగ్ బాడీ కమిషనర్ గ్లోబల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా చేశారు అనమాట. అంటే వరల్డ్ మొత్తం ఈ మంత్ 14th నుంచి 17th వరకు మహాపూర్ మీటింగ్ జరుగుతాయి, అప్పుడు జోన్స్ డిసైడ్ చేస్తారు ఏ దేశాలు తిరగాల, ఎక్కడ డెవలప్ చేయాలి ఇవన్నీ. సో అందువల్ల అక్కడికంతా వెళ్ళినప్పుడు కూడా ఏంటి అంటే చాలా ఇదిగా ఉంది ప్రచారం. అది మొన్నంతా మిడిల్ ఈస్ట్ దగ్గర దగ్గర ఒక 5 కంట్రీస్ తిరిగా ఉంటున్నా, భక్తులందరూ తప్పిస్తూ ఉన్నారు అనమాట. ఇది తప్పవాళ్ళు వాళ్ళకి సంగతి ఉండదు, ఎవరో ఎప్పుడో వెళ్ళి ప్రవచనాలు చెప్తే వాళ్ళు. ఆ దుబాయ్ అక్కడ ఉంటే లేబర్ క్యాంప్స్ జైలు లాగా ఉన్నాయి అవన్నీ కూడా. ఇంకెంత రూములు, ఒక రూమ్లో 30 మంది 40 మంది రోజు ఆ ఎండలో పోయి పనిచేసుకోవాలి. సో జీతపతి స్వామి గారి యొక్క కరుణ ప్రచారం వల్ల అటువంటి క్యాంప్స్ లో కూడా రోజు కూలీ చేసుకొని బతికే వాళ్ళు కూడా, వాళ్ళు సాయంత్రం అయితే సంధ్య ఆరతి, ఉదయం అయితే మంగళ ఆరతి, 16 మాలలు జపము, దీక్షలు తీసుకొని చాలా మంది. తర్వాత నేను ప్రవచనం ఇచ్చిన తర్వాత అందరు వచ్చి ప్రణామం చేసుకుని ఒక్కొక్కరు ఒక 5 రూపాయలు లెక్కన అనమాట, రియాల్స్ అంటే 5 రియాల్స్, 10 రియాల్స్, 1 రియాల్, 2 రియాల్స్ అందరూ లేబర్ పని చేసుకునేవాళ్ళు అనమాట. నాకు అనిపించింది మిగిలిన డబ్బుండే వాళ్ళు ఇచ్చిన దానికన్నా ఈ 5 రియాల్స్, 10 రియాల్స్ ఇవే కృష్ణుడు బాగా స్వీకరిస్తాడు. ఎన్నో మొన్న ఎవరో ఒక మెసేజ్ పంపించాడు అనమాట, దాంట్లో అది పిక్చరైజేషన్ చేసే యానిమేషన్. ఒక స్వీపింగ్ చేసేవాడు మందిరంలో, భగవంతుడు రోజు నిలబడుకొని దర్శనం ఇచ్చి అందరినీ కరుణిస్తూ ఉంటే ఆడికి కరుణ కలిగి ఆయన భగవంతుడు అంటాడు, స్వామి మీకోసం నేను తీసుకుంటాను ఒక రోజుకి, మీకు రెస్ట్ ఇస్తాను, రోజంతా నిలబడుకొని ఉంటే రేల ఇదిగా ఉంది, మీరు కూడా చూసుంటారు అది. సో సరేనని చెప్పి, అయితే నువ్వు ఏం చూసినా ఏం మాట్లాడకూడదు, కేర్ఫుల్గా ఉండేవాడి. ఆయన ఒక భక్తుడు వస్తాడు, తన దగ్గర 1 రూపాయి ఉంది, ఆ రూపాయి ఉండేలేదని చూసి, స్వామి నాకుండేది ఇదే మీకు ఇస్తున్నాను, పరిస్థితి చాలా దారుణంగా ఉంది అది అని చెప్పి అనుకుంటాడు అనమాట. దానికన్నా ముందు ఒక పెద్ద కోటి ఇస్తాడు వస్తాడు, ఆడొచ్చి సూట్ చేసి నిండుకు డబ్బులు తెచ్చి ఆడబెట్టి అంతా నీ అనుగ్రహమే అది ఇది అని చెప్పి, అయితే ఆ సూట్ కేసు మర్చిపోయి వెళ్ళిపోతాడు. దాంట్లో నుంచి రూపాయలు వెళ్ళాలని భగవంతుడికి ఆలోచన ఉండదు, కానీ రూపాయలు ఉన్నాడు, 60 రూపాయలు ఉంది కానీ ఇచ్చేస్తాడు భగవంతుడికి. ఇది కలిగి వచ్చేసరికి ఆ సూట్ కేసు ముందు దగ్గరికి భగవంతుడు ఇచ్చాడు అనుకుని అది ఇచ్చుకుని వెళ్ళిపోయాడు. ఇంకొక నౌక నడిపించేటువంటి కాస్టమ్ వస్తాడు, ఈ దళితుడు సూట్ కేసు పోయిందని చెప్పి పోలీసులు తీసుకున్నప్పుడే వస్తాడు. అప్పుడు ఈ నౌక నాయకుడు ఉంటాడు, ఆయన ఇతను తీసుకున్నాడు, లేదుగా నేనేదో నౌకలో ప్రయాణం చేయడానికి చూస్తున్నాను, భగవంతుడికి మొక్కి వెళ్దామని చెప్పి వచ్చాను అంటే ఏదైనా వీడియో బొంగాలి. ఈ స్వీటింగ్ చేసే పట్టుకోలేక దేవుళ్ళని నిలబడుతున్నాడు కదా అని అన్నారని, అసలు ఇంతమంది లేదు ఇతను ముందేసి ఆ రూపాయి బాగా ఇచ్చినాడు ఎంత ఉంటున్నాడు నిశ్చిత చేసి దానికి ఎంత సంబంధం లేదని చెప్పండి. అప్పుడు ఆ కలిపి ఏమంటాడంటే, వీటి దొంగే కాదు అదేంటది దాని ఏమంటారు మిమిక్రీ, మిమిక్రీ కూడా ధనవంతం చేసిన చేస్తున్నాడు ఈ నెట్టుకోండి అంటాడు. ఈ లోపల అయిపోయిన తర్వాత భగవంతుడు వస్తాడు, వచ్చి ఇంకా నేను నిలబడుకుంటాను దిగి అంటే, అసలు ఇదంతా ఏం చెడు జరిగింది అంటే, అప్పుడు చెప్తాడు నువ్వు మాట్లాడకూడదంటే నువ్వు ఇచ్చిన మాట మీద నువ్వు నిలబడలేదు, నువ్వు తదొకటి మాట్లాడేసి అసలు ఇవన్నీ ఎందుకు జరిగాయి చెప్తాను లేదు, వాడేమో మోసం చేసి డబ్బులు సంపాదించాడు, రూపాయి కూడా నా సేవకు ఇవ్వడానికి వాడికి ఇంట్రెస్ట్ లేదు, వీడి దగ్గర మంది 1 రూపాయి కానీ వీడు ఇచ్చాడు, కానీ ఎందుకని వాడికి అనుగ్రహించాను సూట్ చేసిపోతే నేను వాడికి మాట్లాడుతూ కదా సూట్ చేసి అంత బాధపడిపోతుంది, నాలుగు పోయింది అందరినీ మోసం చేసి తీసుకొచ్చాడు ఆ డబ్బులు వాడు. మరి ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయి, ఆ నౌకడన్న నాయకుడు ఆయన ఏమీ తప్పు లేదు కదా నెప్పేసి ఆయన జైల్లో పెట్టారండి, ఒక పిచ్చాడు ఆ నౌక మునిగిపోతా ఉండింది అందుకని చెప్పి జైల్లో పెట్టి చేశాను, లేకపోతే నడపడానికి పోయిండేవాడు చచ్చిండేవాడు అందుకని చెప్పి భక్తులు కాబట్టి నన్ను రక్షించు స్వామి అన్న దానికి ఈ యొక్క ఈ విధంగా వేలు పెట్టాను. అతని జీవితం కాపాడుతుంది.
సో ఆ భక్తులు వాళ్ళందరూ కూడా అంతంత లేబర్ క్యాంప్స్ లో అక్కడ ఇక్కడ ఉండి
అదంతా డివోషనల్ గా ఎంతో డివోషనల్ గా అదంతా భక్తి యొక్క సేవలు చేస్తూ ఉన్నారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు రోజుకి 4 ప్రోగ్రామ్స్ 5 ప్రోగ్రామ్స్ అటు పెట్టేవాళ్ళు అన్నమాట. ఆఫ్టర్ 2 గంటలప్పుడు కూడా కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళు నైట్ కూడా. సో అవన్నీ చూసిన తర్వాత నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే వీళ్ళందరూ రెగ్యులర్ గా మన దగ్గర నుంచి తినేవాళ్ళే కదా అక్కడికి పోతే వాళ్ళు ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారు. సో ప్రభుత్వం గారు ఇంకోటి కూడా చెప్పారు, పిల్లవాడికి నడక రానప్పుడు తండ్రి చేపట్టుకొని నడిపిస్తాడు, నడక వచ్చిన తర్వాత ఇంక జీవితం అంతా పట్టుకొని చేపట్టుకుని నడిపించడు, తర్వాత మనమే నడవాలా. సో మీ అందరికీ ప్రాథమికంగా ఏమేమి అవసరం అన్నటువంటిది మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు నడుస్తూ ఇంకొన్ని మీరు నడిపించాలి, అట్లాగే జీవితం లాస్ట్ వరకు మీరే నడిపించాలి చేపెట్టుకుని ఎవరికైనా ఏమైనా సందేహం ఈరోజు మార్నింగ్ కూడా మనం భాగవతంలో అదే డిస్కస్ చేస్తాం అన్నమాట. మనందరం కూడా ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుని యొక్క పర్యవేక్షణలో ఆయన ఆధీనంలో ఉండేవాళ్ళం అన్నమాట. భగవంతుడు అంశగా ఇప్పుడు సముద్రంలో ఉన్నటువంటి నీటిలో నుంచి ఒక నీటి బిందువును తీసుకుంటే ఆ సముద్రంలో ఉన్న నీటికి ఉండే లక్షణాలన్నీ నీటి బిందువుకి ఉంటాయి, ఉప్పుగా ఉంటాయి, దాంట్లో ఏమేమి క్వాలిటీస్ ఉండాలో అన్నీ ఉంటాయి. కానీ మోపాద పరంగా ఇది నీటి బిందువు, ఇది అణువు, అది విధువు పెద్దది. అదే రకంగా భగవత్ అంశలుగా మనందరికీ కూడా భగవంతుడిలో ఉండే లక్షణాలన్నీ ఉన్నాయి, మనకు లిమిటెడ్ గా ఉన్నాయి, ఆయనకు అన్లిమిటెడ్ గా ఉన్నాయి. అందువల్ల ఆయన భగవంతుడు మనం అణువు జీవులం అనమాట. ఆ లక్షణాల్లో ఒకనొక లక్షణం ఏంటి అంటే స్వతంత్రత. భగవంతుడు స్వతంత్రుడు, ఆయన అంశగా మనలో కూడా స్వతంత్రత ఉంది. ఆ స్వతంత్రతను దుర్వినియోగం చేసుకుంటూ మనం ఒకరోజు భగవంతుడిని ఆధ్యాత్మిక జగత్తులో ఏం కోరుకున్నామంటే నీ ఆధీనంలో నేను ఉండకూడదు, స్వతంత్రంగా ఉండాలి, మీరు దాన్ని కంట్రోల్ చేయండి. ఆయన ఎంత పర్ఫెక్ట్ జంటలు నన్ను ఎంత భగవంతుడు వద్దు ఆయన లేదు నాకు స్వతంత్రత కావాలి. తండ్రి దగ్గర నుంచి పిల్లవాడు నేను వేరు కాపురం పెట్టాలా అంటే ఎంత తండ్రి మొదట వద్దంటాడు, మళ్ళా ఇంకో వాడు కోడు పడలేక అన్ని అరేంజ్మెంట్ చేస్తాడు. అట్ట భగవంతుడు మనకు ఒక భౌతిక జగత్తును సృష్టించి సరే నువ్వు స్వతంత్రంగా ఉండు, నేనేం ఇంటర్ఫేర్ కాదు. అయితే నీలాంటి జీవులు ఇక్కడ చాలా మంది కలుస్తున్నారు కాబట్టి లాంగ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి కాబట్టి పుణ్యం చేస్తే ఆనందం వచ్చే ఫలితాన్ని ఇస్తాను, పాపం చేస్తే దుఃఖం వచ్చేటువంటి శిక్షణ ఇస్తాను. ఈ కర్మ సిద్ధాంతం మీద ఈ ప్రపంచం నడుస్తుంది, నేనైతే ఇంటర్ఫేర్ కాదు. అందుకని సాక్షిభూతుడుగా ఆయన ఉన్నాడు కానీ తటస్థంగా మనం చేసేది నోట్ చేసుకునేదానికి, మీరు పుణ్యం చేస్తున్నారా పాపం చేస్తున్నారా అని నోట్ చేసుకునేదానికి ఉన్నాడు. ఎప్పుడైతే భక్తుడని పరమాత్మ నీకు శరణాగతి పొందుతానంటే ఆడికి గైడెన్స్ ఇస్తాడు. నీ యొక్క గైడెన్స్ నాకు కావాలా అని ఎవరైతే తప్పించి కోరుకుంటాడో ఆడికి గైడెన్స్ ఇస్తాడు. ఎవరైతే నేను ఇండిపెండెంట్ గా ఉండాలంటే వాడికి తటస్థంగా చూస్తూ ఉంటాడు ప్రేక్షకులు. అయితే వాడు మరి లెక్క ఉండాలి కదా, వీడు ఎంత పాపం చేశాడు, ఎంత పుణ్యం చేశాడు, కూర్చొని అది నోట్ చేసుకుంటా ఉంటాడు. పుణ్యం చేసినాడికి పుణ్యపడితే ఆనందం ఇస్తాడు, పాపం చేసినాడికి దుఃఖం ఇస్తాడు, నోట్ చేసుకుంటుంది. ఇంక దేనికి ఇంటర్ఫేర్ కాదు, ఎందుకంటే ఆర్గ్యుమెంట్ తోటి వచ్చాను ఇక్కడికి, నేను ఇంటర్ఫేర్ కాకూడదు అనే అగ్రిమెంట్ తో వచ్చాను. అందువల్ల ఆయన తటస్థంగా ఉంటాడు. అయినా ఒక్కొక్కసారి కరుణతోటి చెడు పనులు చేసేటప్పుడు హృదయంలో వద్దు అని చెప్తా ఉంటాడు. తినం మనం మన బలహీనతల వల్ల చేసేస్తూ ఉంటాం, దాని ఫలితాలు దుఃఖాలు అనుభవిస్తాం. మీ క్వశ్చన్
మామూలుగా ఏంటి అంటే
భక్తులు కూడా వివిధ స్థాయి భక్తులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 5% భక్తి చేస్తా ఉన్నాం, 95% భక్తి లేదు మనలో. భక్తి లేదు అంటే ఏంటి, 95% మనం కర్మ చేస్తూ ఉంటాం అవునా, దాని ఫలితం ఏంటి, దుఃఖాలు వస్తాయి. సో ఆ 95% మనం పాపాలు చేస్తూనో వేరే కర్మలు చేస్తూ దాని ఫలితమో, లేకపోతే పూర్వజన్మలో ఎప్పుడో చేసుకున్నటువంటి పాపాల యొక్క ఫలితము, మనం ఏమనుకుంటామంటే ఇంకొక మిస్టేక్, గ్రేట్ మిస్టేక్ మనం చేసేది ఏమంటే, ఈయన ముందు వచ్చాడు భక్తులకి, ఈయన 2 రోజుల ముందు వచ్చాడు, ఈయన 4 రోజుల ముందు వచ్చాడు, ఆయన నెల ముందు వచ్చాడు, ఆయన 6 నెలల ముందు వచ్చాడు. ఈ ఫలితం పెట్టుకొని దృష్టిలో వేసుకుంటే మనం ఏమంటామంటే, ఈ 10 మందిని ఒకే దృష్టిలో చూస్తాం. ఇవన్నీ ఒకరోజు ముందు వచ్చినాయని మనం ఏమంటామంటే, ఈ రోజు ఎల్కేజీలో ఆయన జాయిన్ అయ్యాడు, మనం ఏమనుకుంటామంటే ఆయన ఇంగ్లీష్ లిటరేచర్ మాట్లాడలేదు ఏంటండి, స్కూల్లో కాలేజీలోనే ఉన్నాడు కదా, ఆయన మాట్లాడాలి కదా, పుస్తకాలు పెట్టుకుని వస్తున్నాడు కదా, అరే ఎల్కేజీ ఆయన ఏబీసీడీలు నేర్చుకోవాలి కదా, ఆ కుదరదండి. కాలేజీకి వస్తున్నాడు, స్కూల్కి వస్తున్నాడంటే అతను వాక్యాలు మాట్లాడాలా, ఇంగ్లీష్ స్పీచ్ ఇవ్వాలా, అంటే టైం పడుతుంది ఆయన ఇంకా పైకి ఇంకా క్లాసులు అందుకోనండి. ఇది ఏ రకంగా విద్యూఢంగా ఉందో మనం కూడా ఏంటి అంటే, నిన్న చేసిన భక్తుల్ని ఒక ప్రభుత్వాలు అని లేకపోతే ప్రహ్లాదుని ఒకే తాటలో పెట్టేసి భక్తులు అంటే అందరు ఇచ్చే ఉన్నారు, అరే నిన్న వచ్చారు ఏదైనా మిస్టేక్ చేసి ఆయన మిస్టేక్ చేసాడు అని ఇప్పుడే నేర్చుకుంటున్నాడే, టైం పడుతుంది ఆయన పర్ఫెక్ట్ రావడానికి. మనం ఎంత మిస్టేక్ ఆయన సరిగ్గా భక్తి చేయలేదు కాబట్టి నేను భక్తులు అని చెప్పాను. సో ఇట్లాగా వాళ్ళు 5% భక్తి చేసిన వాళ్ళు 95% వాళ్ళ లోపాలు ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో ఏదో కష్టం చేసిన కర్మలు బట్టి వస్తుంది. వచ్చినప్పుడు భక్తుడి గిట్ట వచ్చింది ఏంటి అంటే మనం తప్పక అనుకుంటాం, కానీ భక్తి ఏం చేసింది 5% ఆయన కర్మలు చేసింది 95% దాని రియాక్షన్స్ వస్తాయి కదా, కాసం పెట్టుంటాయి. సో అది క్లారిటీ. దేవీ దేవతల్ని పూజించే వాళ్ళందరూ కూడా, దేవీ దేవతలందరూ కూడా ఏంటి అంటే వాళ్ళల్లో ఉండేదే కామవిష్ణువు భక్తి. మీ దగ్గర ఏముందో అది మీరు ఇవ్వగలరు, మీ దగ్గర లేనిది ఇవ్వలేరు. మీ దగ్గర శుద్ధభక్తి లేనప్పుడు వేరే వాళ్ళకి శుద్ధభక్తి ఎట్లా ఇవ్వగలరు. సో దేవీ దేవతల్లో ఉండేటువంటిది కామ మిశ్రమ భక్తి కాబట్టి వాళ్ళు దేవతలుగా ఉన్నారు. వాళ్ళని పూజించినంత మాత్రాన మనలో కోరికలు పోకుండా ఉండవు, ఇంకా పెరుగుతాయి దేవీ దేవతలను పూజిస్తే. దేవీ దేవతల కనుక కూడా వాళ్ళకు కూడా ఒక పొజిషన్ కావాలా, లేకపోతే ఒక మంచి స్టేటస్, వాటన్నిటి కోసం తపస్సు చేశారు. అక్కడ భక్తులు కాకుండా కాదు, భక్తుల దేవుళ్ళలో కానీ వీటి కోసం వాళ్ళు తపస్సులు చేశారు, అందుకని వాళ్ళకి ఆ దేవీ దేవతల స్థానాలు వస్తాయన్నమాట. కేవలం హరి మీలో ఉండే అనత్వాలను హరించేవాడు, ఆ హరికి శరణాగతి పొందినప్పుడే మీలో ఉండే అవలక్షణాలన్నీ పోతాయి. ఈ దేవీ దేవతలకి ఇంకొంచెం ఆద్యం పోసినట్టు 10 కోట్లు కావాలంటే వాళ్ళ ఆశీర్వాదం రాగానే 20 కోట్లు వస్తే బాగుంటుంది అన్న తెలియదు. తర్వాత నువ్వు ఎంత దగ్గరగా ఉన్నావు అనేటువంటిది కాదు, ఎంత రిసెప్టివ్ గా ఉన్నావు అనేది అర్థం. నువ్వు ఎంత తీసుకుంటున్నావు, ప్రభుత్వం అదే చెప్తారు, వర్షం పడుతుంది సారవంతమైన భూమి మీద పడిన వర్షానికి ఫలితం ఉంటుంది, కానీ బండ మీద పడిన వర్షానికి ఏం ఫలితం ఉంటుంది. సో మనం మన హృదయాన్ని సారవంతంగా ఉంచుకోవాలి, అప్పుడు ఏదైనా సాధువు దగ్గర నుంచి అయినా భగవంతుడి దగ్గర నుంచి అయినా కొట్టే మనకు దాని ఫలితం దక్కుతుంది, ఫలితం దక్కుతుంది. లేకపోతే రాయి మీద పడిన వర్షంలాగా ఉంటుంది. మన వ్యక్తికి ఎంత సన్నిహితంగా ఉన్నామని కాదు, ఎంత రిసెప్టివ్ గా ఉన్నాం దాన్ని తీసుకునేదానికి, ఆ వ్యక్తి నుంచి వచ్చిన కరువు ఎంత తీసుకునేదానికి మనం దగ్గరగా ఉన్నాం. అందుకని ప్రభుత్వ గారి దగ్గరికి ఒకసారి ఒక శిష్యుడు వెళ్ళి అడుగుతారు, గురుగారు కొంతమందికి అనుగ్రహం లభిస్తూ ఉంది, వాళ్ళు మీతోటి ప్రచారానికి తిరుగుతున్నారు, మేము మీరు ఒక దగ్గర ఉంటే మేము ఒక దగ్గర దూర దూరంగా ఉంటున్నాము అన్నారు. అప్పుడు ప్రభుత్వ గారు నవ్వుతూ చెప్పారు, కొన్ని దోమలు కూడా దగ్గరగా ఉన్నాయి నాకు. దోమల దగ్గర ఏం చేస్తాయి? రక్తం పీల్చుకుంటాయి. సో దగ్గర ఉన్నామా దూరం ఉన్నామా అనేది కాదు ఇంపార్టెంట్. ఎక్కడున్నా కానీ గురువు యొక్క వాక్యాన్ని ఎంత తీవ్రతో పాటిస్తూ ఉన్నాం అది ఇంపార్టెంట్. అందుకని వాణీ సేవ వాపు సేవ అన్నారు. ఫిజికల్గా ఉండడం కాదు, ఆయన సందేశాన్ని మన జీవితంలో తీసుకొని దాన్ని ఆచరించి మనం ఆధ్యాత్మికంగా ఎదగడం అది ఇంపార్టెంట్. సో దేవతల్ని మీరు ఎక్కడన్నా చరిత్ర పురాణాల్లో చూడు, దేవతలను చెల్లించిన వాళ్ళలో వైరాగ్యం వచ్చేసి వాళ్ళు ఏదో లేదు, వాళ్ళు మూడులుగానే ఉన్నారు. దగ్గరే వాళ్ళు పూజ ప్రారంభించినప్పుడు ఎంత మూడుగా ఉన్నాడో, ఇంకా వరణించిన ఇంకా మూడు కదా, దగ్గర మూడుగా తయారయ్యాడు. ఎవరైనా కానీ దేవి దేవతలు పూజించే వాళ్ళు ఎవరైనా అదే విష్ణువులు పూజించిన వాళ్ళు ఎవరైనా కానీ మొదట్లో గురువుడు ఏ దృక్పథంతో వెళ్ళాడు, నా తండ్రి కన్నా పెద్ద రాజ్యాన్ని పొందాలన్న దృక్పథంతో వెళ్ళాడు. చివరికి ధనవంతుల సాక్షాత్కారం అయిన తర్వాత నీకేమిటం కావాలంటే ఏం కోరుకున్నాడు, ప్రజలని గాజు పెంకుల కోసం వెతుకుతూ ఉన్నాను, వజ్రం లాంటి మీరు పెడతారు నాకు ఇంకేం కావాలన్నా. అంటే తండ్రి కన్నా పెద్ద రాజ్యాన్ని ప్రజలను గాజు పెంకులతో పోల్చాడు. ఆ విష్ణువుని సేవించడం వల్ల ఆయనలో కలిగిన పరివర్తన అది, మరి పరివర్తన. సో మీరు ఏవి దేవత ఎవరిని మీరు సేవించినా కానీ మీరు పూర్ణత్వం పరివర్తన ఇవి రావు, అట్టాగే ఉంటాం. హరిని ప్రార్థిస్తాడు. అందుకని చాలా మంది అమ్మ కృష్ణ భక్తులు ఎప్పుడు చాలా మంది చూస్తారు కృష్ణ భక్తులు వైరాగ్యం వస్తుంది, తర్వాత ఇవన్నీ పోతాయి, ఇంట్రెస్ట్ ఉండదు.
అదే వద్దు, దానికి కొంచెం టైం ఉంది.
ఇంకేం డౌట్స్?
అంతకుముందు వాళ్ళు సత్యాక సిద్ధి సాయి బాబా అనే అవకాశం చూసుకుంటూ వచ్చారు. ఇంక మాదిస్తుంటే ఇంకా తండవాదం ఉన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు మా గురుతో ఉంటారు దృష్టి పరిగెత్త భేదం అమ్మ అని చెప్తున్నారు. సో అది అక్కడలో ఉండి గురు పరంపర అనేసి వాళ్ళు చెప్తూ చెప్తుంటే ఇక్కడ అది తండవాదం ఉంటారు. నేను చిన్నప్పుడు తన కలవాలి, ఇప్పుడు తండవాదం అట్లు ఏది ఆశించి రావాలి. ఇక్కడ
ఇప్పుడు మనం ఏదైనా కానీ ప్రామాణికంగా కోట్ చేసినప్పుడు అది శాస్త్రాల్లో ఉందా లేదా అనేది క్లారిఫై చేసుకోవాలి. అదే అందుకని మనం ఏంటి అంటే ఇప్పుడు ఇది పరంపరలో వస్తూ ఉంది, భగవంతుడు ఇచ్చాడు అనేదానికి మనం ఇక్కడ క్లారిఫై చేస్తా ఉన్నాం. ఇప్పుడు అదే వాళ్ళు చెప్పిన తత్వానికి భగవంతుడు చెప్పినట్టుగా ఎక్కడ ఉంది ప్రామాణికం, భగవంతుడు చెప్పినటువంటి శాస్త్రాల్లో ఏదైనా పోలిక ఉందా అని మనం కంటాక్ట్ చేసినప్పుడు ఆ పోలిక లేదు, ఆ భగవంతుడు చెప్పిన దానికి ఆ తత్వానికి కంప్లీట్ గా డిఫరెన్స్ ఉంది. ఒకవేళ ఇప్పుడైనా భగవంతుడి అవతారాలు వస్తాయి అని అనుకుంటే ఆ అవతారాలు ఏమొస్తాయి భాగవతంలో స్పష్టంగా ఉంది. రాబోయే తల్లికి అవతారం గురించి కూడా శాస్త్రంలో ఉంది. ఆయన ఎక్కడ పుట్టాడు, తల్లిదండ్రులు ఎవరు, ఇంటి క్లారిటీ ఉంది. ఇప్పుడు మన ఏదో గుడ్డిగా చెప్పేసి వాళ్ళలాగా దానికి ప్రూవ్ చేయకుండా మనం ఏమి శాస్త్రిక ఆధారం లేకుండా ఏం చెప్పట్లేదు. మనం చెప్పేదానికి ప్రతిదానికి కూడా శాస్త్రాల ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలు కనుగుణంగా ఉన్నప్పుడు దాన్ని మనం అంగీకరించాలి, ఆధారాలు లేనప్పుడు తిరస్కరించాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పే స్టేట్మెంట్స్కి ఆధారాలు లేవు. ఇప్పుడు లాస్ట్ టైం కుంభమేళ జరిగినప్పుడు అక్కడ 6 మంది కలిసి లేదో అని ఉన్నారు ఒకే టైంలో, ఒకే టైంలో 6 మంది కలిసి భగవానులు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ పోస్టర్లు పెట్టి నేను కలిసి నేను కలిసి నేను కలిసి అని మన భక్తులు తెలియగా వాళ్ళు 6 గురికి ఒక లెటర్ పంపించారు అనమాట. ఏమైనా అంటే ఈ రోజు వేదిక మీకోసం డెడికేట్ చేస్తున్నాం, మీరు 6 గురు వచ్చి మీరు ఎవరో కలిసి అనేది నిరూపించుకోండి. ఇది ఇక్కడ కూడా కలిసి కదా అని ఆయన పేరు ఎందుకు మార్చుకున్నాడు అంటే దాన్ని ఇస్కాన్ వల్లే దాన్ని మనం అపోజ్ చేసాం. మరి మీరు ఎట్లా అన్నారు, కరికి ఎక్కడ పుడతాడు, నేపాల్లో పుడతాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, ఎప్పుడు పెడతాడు ఆయన ఏంటి, ఇవన్నీ భాగవతంలో ఇవంతా ఉన్నాయి, మీరు మీరు అడ్వాన్స్ క్యాటగిరీ వచ్చారు ఏంటి, ఈ శాస్త్రంలో ఉండడానికి మీ లైఫ్ కి మ్యాచ్ కావట్లేదు ఏంటి. ఎప్పుడైతే ఇవన్నీ కూడా పాయింట్స్ చేయడం మొదలు పెట్టామో ఆయన కలిసి నుంచి అన్న భాగం అనేది. తర్వాత రేపు రాబోయే రోజుల్లో అక్కాభావ భగవాను, మరొక భగవాను ఇవన్నీ తయారవుతాయి. సో ఏదో మనం మాట్లాడేదానికి బయట ప్రపంచంలో మాట్లాడేదానికి శాస్త్రిక ఎవిడెన్స్ ఇది లేదన్నమాట. మనం మాట్లాడేదానికి ఖచ్చితంగా శాస్త్రిక ఎవిడెన్స్ ఉంది. అందుకని భగవంతుడి గీతలో ఏం చెప్పాడంటే విశ్వాసం ఉండేవాడికి నువ్వు బోధించు అన్నాడు, విశ్వాసం లేని వాడికి బోధించొద్దు అన్నాడు. ఎందుకంటే టైం వేస్ట్, టైం వేస్ట్. మీరు అదే ఎనర్జీని ఇంకొక గట్టిన విశ్వాసం ఉండేవాడు కృష్ణుడు కుమార్ అవునండి నిజమేనండి అంటారు. ఆయన దగ్గర పెట్టి ఎనర్జీ మీ దగ్గర దగ్గర పెడతాం, నిద్రపోయేవాడిని వాళ్ళకి మీరు కలపచ్చు కానీ నిద్రపోయే నడిపించేవాడిని ఏమని మీరు కలుపుకుంటాం. వాడికి నడిపితే నిద్రపోయేవాడిని పెట్టినగానే ఉంటుంటాడు వాళ్ళు నటిస్తున్నాడు వాళ్ళు లేదు, అదే నిజంగా నిద్రపోయేవాడిని పక్కన ఆ పక్కన వేసేస్తాడు. అట్లాంటి చాలా మంది ఉన్నారు వారి మీద ఎనర్జీ పెడదాం. ఎన్ని కూడా భగవంతుడు చెప్పాడు కదా విశ్వాసం లేని వాడి దగ్గర ఎందుకు వేస్ట్ చేయండి, వాడు మీరు ఎంత చేస్తుంది వాడు ఇంకో పుస్తకం చేస్తాడు ఇంకోటి చేస్తాడు అని మనం ప్రింట్ చేసుకున్నాయి. కానీ మనం చెప్పేది మనం ప్రింట్ చేసింది కాదు, వ్యాసుల వారి దగ్గర నుంచి వస్తా ఉంది, భగవంతుడి దగ్గర నుంచి వస్తుంది ఆ తత్వం అంతా కూడా. చెప్తాను కానీ వ్యాసుల వారికి ఆయన అంగీకరించట్లేదు, అది ప్రాబ్లం. చాలా మంది కాలుగేట్ టోర్ చాలా ఫేమస్, సిక్కిపోతే చాలా తయారవుతాయి కాలుగేట్వి. జండు బామ్ ఒకసారి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు 3 కోట్ల రూపాయలు స్టాక్ జండు బామ్ దొరుకున్నాను అండి డూప్లికేట్. అది బాగా అప్పట్లో వాళ్ళ ఒక బామ్మే ఉండింది అప్పుడు ఫేమస్గా ఉండింది. సో అట్లా కాపీ చేస్తారు, ప్రతి ఒక్కరు ప్రింట్ చేసుకుంటారు. యాక్చువల్గా భగవంతుడి పాద పద్మాల మీద చిహ్నాలు ఉంటాయి, ఇవన్నీ కూడా నాకు తెలిసి ప్రభుపాద వారు హైలైట్ చేశారు వాటన్నిటినీ కూడా. ఇంతకుముందు భగవత్ అవతారాలు అంటే ఆ ఉండే లక్షణాలు ఎట్లా భగవంతుడని గుర్తించాలంటే ఆ పాదపద్మాల మీద ఆ యొక్క తిరుగు గుర్తుంటుంది, అంకుశం గుర్తుంటుంది, తర్వాత చక్రము శంఖు పద్మము ఈ గుర్తులన్నీ పాదాల మీద. ఇవన్నీ ప్రభుపాదుల వారు శాస్త్రంలో నుంచి వెలుగు తీయనంత వరకు జనరల్గా ఎవరికి తెలియదు అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆపడం ఉంటే ఆయన పనులు యాదన్నీ కనిపించట్లేదే. ఒకరోజు ఆశ్చర్యపించుకున్నాడంట, అది ఇన్ఫెక్షన్ అయిపోయి ఏమైనా కాల్ ఫుల్ అయ్యిందంట, అవన్నీ చూపించుకోవాలని చెప్పి ఏదో మొత్తం కాల్చి ఏమైనా పెట్టుకున్నాడంట, అది ఏమైనా ఫుల్ అయిపోయి ఏమైనా ఇన్ఫెక్షన్ అయిపోయి ఏమైనా కాల్ పోయిందో ఏమో తెలియదు మనకి. ఎంతకాలం ఇమిట్ చేయగలను ఒకసారి నారదుని వెళ్తారంటే ఒక పాముని చీమలు కొరుకుతూ ఉంటాయి అనమాట, పాము చీమలు విపరీతం కొరుకుతూ ఉంటాయి. అప్పుడు నారదుని చెప్తాడు అనమాట, పూర్వజన్మలో ఈ పాము వాళ్ళ గురువు ఈ చీమలు శిష్యులు అని చెప్తాడు. చాలా దారుణం, చాలా దారుణం. దానికి కూడా ఒక సెల్ ఉంది నరకంలో 28 మినిట్లో ధర్మం మిస్రెప్రజెంట్ చేయడం, దానికి కూడా ఒక సెల్ ఉంది. హయ్యెస్ట్ అఫెన్స్ ఏంటి అంటే నేనే కృష్ణుడిని అని చెప్పుకోవడం హయ్యెస్ట్ అఫెన్స్ శాస్త్రంలో. అడగో పాగిపోతావు తిరిగిపోతావు లేకపోతే అడిగి కూడా కాదు, భగవంతుడిని నేనే అని చెప్పి మిస్రెప్రజెంట్ చేయడం హయ్యెస్ట్ సిన్ అది. కొన్ని వేల మందిని మిస్డైరెక్ట్ చేయడం చాలా దారుణం అన్నమాట. వాళ్ళు ఏదో జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం వల్ల ఈరోజు ఒక పొజిషన్ వచ్చింది. నేను అదే లాస్ట్ టైం మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒకసారి మైదుకూరు అన్న ఊర్లో ప్రచారానికి వెళ్తే నేను అక్కడ ఒక దుర్గా గుళ్ళో ఏర్పాటు చేశారు ప్రవచనం. ఆ దుర్గాదిలో ఒక ఆమెకి శుక్రవారం దుర్గా అమ్మవారు ఆవాహన వస్తుందంట. ఆమె నన్ను జుట్టు అంతా విరబోసుకొని అంటే అంట ఆయన వాళ్ళు వచ్చి అమ్మా మాకు ఈ కష్టం అమ్మా అంటే మేక పోయిరా నీ కష్టం లోపంది అడగడం. అక్కడంతా వాసన ఆ మొత్తం మొత్తం అక్కడంతా విపరీతమైన జీవహింస అనమాట. అక్కడ ఏర్పాటు చేసి నాకు అంత భూమి అంతా నల్లగా ఉంది ఏంటని అడిగితే ఇక్కడ విపరీతం శుక్రవారం రోజు విపరీతమైన జీవహింస బలు జరుగుతాయి అని. ఆ రోజు ఎందుకో నాకు తెలియకుండానే కర్మ సిద్ధాంతం ఇన్ డీటెయిల్స్ లోకి వెళ్ళాను అన్నమాట. ఏదన్నా ఒక జీవిని చంపితే ఆ జీవి మీద ఉండేటువంటి వెంట్రుకలు అన్నిసార్లు మనం ఆ జన్మ ఎత్తాలా ఒక్కొక్క అంటే కోడిలాగా కావాలా లేకపోతే ఇట్లాగా డీటెయిల్స్ లోకి వెళ్ళి చాలా ఆ రోజు ప్రవచనం చెప్పాను అనమాట. ఆ ప్రవచనం అయిపోయిన తర్వాత ఈమె ఎప్పుడు కొంచెమే ముందొచ్చి ప్రణామం చేసి కింద పడిపోయి ఏడుపు విపరీతమైన ఏడుపు అనమాట. ఆయన అక్కడ ఉండే భక్తులందరూ అమ్మ మాకే ఒక మార్గం చూపించే తల్లి నువ్వు నువ్వేడుస్తున్నావు ఏంటన్నా అని చెప్పి వాళ్ళందరూ ఈమెను ఓదార్చడానికి ఆమె ఎవడి మాట వినట్లేదు విపరీతంగా ఏడుస్తా ఉంది. అందరూ వెళ్ళిపోయేదాకా చూసుకునింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు లేచి అదేమనింది అంటే
చిన్న వయసులో భర్త చనిపోయాడు, నేను ఒకరోజు పూజ గదిలో భగవంతుడికి దీపం పెట్టుకుని ఆ దుఃఖంలో కింద పడిపోయి ఏడుస్తూ పల మేర చేసుకుని కొట్టుకుంటాను నేను, నాకు జీవితం ఇంటి అయిపోయింది అని చెప్పి నన్ను మా ఇంట్లో వాళ్ళందరూ వచ్చేసి అమ్మవారు వచ్చిస్తారు అమ్మవారు వచ్చిస్తారు అని చెప్పి అన్నాడు. అప్పటి నుంచి నాకు అమ్మవారు రావడం మొదలుపెట్టారు. సో ఆయన గురేట్ చేశారు, ఆయన ఇవన్నీ చేస్తున్నాను. ఆయన ఇప్పుడు నాకు కూడా దాంట్లో ఒక ఆనందం ఉండింది, అమ్మవారు వచ్చేది నాన్న అనడము ఆడుకులు ఇచ్చేది మరి వాడు కోరికలు అనడము మరి నేను ఏదో ఇది ఒక పెద్ద డ్రామా అయిపోయింది. మీరు చెప్పిన ప్రవచనం ప్రకారం నేను ఎన్ని జన్మలు ఎత్తాలని కోరినా అది విన్న దగ్గర విపరీతమైన భయం ఆందోళన వచ్చేది. నాకు నేను చేసిన పాపానికి వీళ్ళందరినీ తప్పుడు మార్గం నడిపించిన దానికి నాకు తృణోపాయం ఏంటి అది ఇది చెప్పాలని ఏడవడం లేదు. నేను చెప్పాను వచ్చే శుక్రవారం కూడా అమ్మవారు వస్తుంది నేను అని ఊపిపోతూ ఇంకా సాగురా ఇక్కడ రక్తం ఒక్క బొట్టు చెందడానికి లేదురా చేపలన్నీ సంతృప్తి చెందాను రాపేంద్రా ఇవన్నీ అని చెప్పి అదే ఒక రకం ఉద్రేకపడతావు ఇంక వేరే మార్గం లేదు నిజంగా చేసిన నిజంగానే చేస్తున్నారు నాకు రాసేసారు శరీరతనము తర్వాత మూర్ఖత్వం తర్వాత ఎవరైనా కానీ నువ్వే దేవుడు అంటే ఆడము వాటి చిన్న అందుకనే ద్రౌపది వారు అంత ఆచార్యులు ఆయన ప్రపంచం అంతా ఇన్ని వేల లక్షల మంది ఫాలోవర్స్ ఉంటే ఎవరన్నా వచ్చి వేరే ఆ కృష్ణుడు అంటే ద్రౌపది శాఖ నిజాయితీగా ఎప్పుడు ఎప్పుడు కూడా ఎవరన్నా ఇంత మీరు ప్రపంచం అంతా ప్రచారం చేసి ఇంతమందిలో మార్పు తీసుకురాగలిగారు అంటే మీరే ఆ కృష్ణుదండి అంటే నోరు నీటించేవాళ్ళు వారు చేస్తారు ఎప్పుడు వారిని ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో అది నిజాయితీ. ఆయన ఒక భక్తుడిగా కూడా ఒక వచ్చి మీరు సచ్చే వండర్ఫుల్ పర్సన్ అంటే ఆయన ఏమంటారంటే ఎస్ యాజ్ లాంగ్ యాజ్ ఐ సర్వ్ కృష్ణ ఐఎమ్ వండర్ఫుల్. ఆయన ఎంతవరకు కృష్ణుని సర్వ్ చేస్తానో అప్పుడు నేను వండర్ఫుల్. ఇఫ్ ఐ స్టాప్ సర్వింగ్ కృష్ణ అంట రాష్ట్ర ఎంత నిజాయితీ ఉన్నారు. అందువల్ల మనం ఏంటి అందుకనే మనం ఏంటి అంటే మనం ఈ చిన్న చిన్నవి సమస్యలు అవి కాకుండా భక్తులు ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి ఊళ్ళో ఉండాలి, ఉన్నతమైన ఆలోచనలో ఉండాలి. అదే ప్రపంచానికి నిజంగా భగవంతుడు ఎవరో తెలియదు, భగవత్ తత్వం అంటే ఏంటో తెలియదు, ఆచార్యులు అంటే ఏంటో తెలియదు, పవిత్రత అంటే ఏంటో తెలియదు. ఇంత అజ్ఞానంలో ఉన్నప్పుడు మనం ఇక్కడ మీకు ప్రసాదం కొంచెం ఎక్కువైంది నాకు తక్కువైంది ఇటువంటి గొడవలు ఇటువంటి దాంతో టైం వృధా లేకుండా ఎంతో స్పిరిచువల్ గా మనం జ్ఞానం అంతా పొంది అందరం కలిసి ఇంకా ఎక్కువగా దీన్ని ఎక్కువ మందికి ఇద్దాము వీళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగిద్దాము అని తప్పిస్తే అది ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అందుకనే డివోటీస్ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్పారు ఒక స్టిక్ ఇది చేయడం చాలా సులభం, రెండంటే కష్టం, పదంటే వంద అంటే భక్తులు ఇంతమంది కలిస్తే ఎక్కువ ఎనర్జీ పోతే ముందుకున్నాను అన్నమాట. అప్పుడు అందరు దృక్పథం ఒకే రకంగా ఉంటాయి. నేను ఈ మధ్య
మీరు ఆ ఫోటోస్ కూడా చూస్తుంటారు, కంబోడియా అని చెప్పి ఒక దేశానికి వెళ్ళాను, అక్కడ ఒక టెంపుల్ ఉంది, 400 ఎకరాల్లో కట్టారు టెంపుల్ అనమాట. అది ఒక గుడి, తర్వాత మళ్ళా పక్కన ఇంకో శివుడి గుడి ఉంది, మళ్ళా ఇంకొక విష్ణు గుడి ఉంది. ఏ గుడి తీసుకున్నా 20 ఎకరాలు 30 ఎకరాలు కట్టుబడి, ఎంత పెద్ద గుడి. ఆ దగ్గర 40,000 ఏనుగులు ఉన్నాయంటే ఆ గుళ్ళు కట్టేటప్పుడు ఆ రాజు దగ్గర. దాని మీద కూడా మీరు చూస్తే నేను ఆశ్చర్యపోయాను అనమాట. మనం మొన్న ఈ నరక కాన్సెప్ట్ అని ఇవన్నీ కొండవీళ్ళు పెట్టాలా, అందరికీ విషయాలు చూపించాలా, ఆ గుడి మీద ఇవన్నీ ఉన్నాయి. ఒక పక్క వైకుంఠం అంటే ఏంటి, రామాయణం అంటే ఏంటి, మహాభారతం అంటే ఏంటి, తర్వాత ఈ నరకాలు ఏంటి, స్వర్గం ఏంటి, వైకుంఠం ఏంటి, కంప్లీట్ వాళ్ళు వైష్ణవ తత్వం అని అంటది. ఎంత భగవద్భక్తి లేకపోతే అంత పెద్ద గుడి కట్టుంటాడు వాళ్ళు. 400 ఎకరాల్లో ఒక్కొక్క కట్టడం, ఆ గుడి బేస్మెంట్ హైట్ వచ్చి 140 అడుగులు ఎత్తు అనమాట. అదేం కొండ మీద కాదు, దీని నుంచి 140 అడుగులు ఎత్తులో అట్లా స్టెప్స్ బై స్టెప్స్ కట్టుకుంటారు. మళ్ళీ ఆ చివరి గుడి చుట్టూ మళ్ళీ 4 కోనేళ్ళు ఏమి 140 అడుగులు ఎత్తులో అక్కడికి నీళ్ళు వచ్చేటువంటి అప్పట్లో, మరి ఎట్లా డిజైన్ చేశారో తెలియదు, అప్పుడు మోటార్లు లేవు ఏం లేవు అనమాట. సో ఈ రీసెంట్ గా భూమి లోపల ఏమేమి ఉంటాయని స్కాన్ చేసేది వెళితే అక్కడ మీద ఒక మిషన్ ఉంటుంది అనమాట. ఆ మిషన్తో స్కాన్ చేస్తే ఆ గుడి పక్కన ఈరోజు న్యూయార్క్ నగరం ఎంత పెద్దదో అంత పెద్ద సివిలైజేషన్ ఉండిందంట. ఆ భూమి లోపల ఈ శిథిలాలన్నీ ఉన్నాయి, రోడ్లు, తర్వాత ఈ యొక్క ఫౌండేషన్స్ ఇవన్నీ కూడా. అంటే ఇంతకుముందు ఇల్లు ఏంటి అంటే ఈ యొక్క కట్టెలతో చెక్కలతో వీటితో కట్టుకునేవాళ్ళు కాబట్టి పైన అంతా కూడా పడిపోయాయి. ఆ బేస్మెంట్స్ ఉన్నాయన్నమాట. మొత్తం న్యూయార్క్ సిటీ ఎంత పెద్దది ఉంటుందో అంత పెద్ద నగరం ఆ గుళ్ళ చుట్టూ ఉందన్నమాట. అంత పెద్ద సివిలైజేషన్ ఉంది, అంత పెద్ద ఎంపైర్ అంట అక్కడ, అంత పెద్ద రాజ్యం. అదంతా కూడా విష్ణు తత్వం కంప్లీట్ గా విష్ణువుని సేవించడం. మనం శ్రీరంగానికి వెళ్తే స్వామివారి గుడి ఎక్కడ ఉంటుంది, పక్కన అమ్మవారి గుడి, లక్ష్మీ అమ్మవారి గుడి, సేమ్ ఆర్కిటెక్చర్ అనమాట. పక్కన లక్ష్మీ అమ్మవారి గుడి, తర్వాత ఆచార్యుల వారి గుడి ఒకటి. కానీ వాళ్ళకి ఆ కాన్సెప్ట్ అర్థం కాక ఈ చిన్న గుళ్ళన్నీ స్పిరిట్ హౌసెస్ అంటున్నాయి వాళ్ళు. వాళ్ళకి అర్థం కాక ఎవరు నాయన ఇండియా నుంచి మాకు తెలుసు ఇవన్నీ ఏంటో, ఇది లక్ష్మీ అమ్మవారి గుడి, ఇవి గైడ్ చెప్పడం, ఇది గోస్ట్ టెంపుల్ అంటుంది. సో 4 అణువులు అక్కడ మొత్తం రామాయణం మహాభారతం ఇదే అనమాట, మొత్తం కన్స్ట్రక్షన్. సో అందువల్ల అక్కడ కూడా ఏంటి అంటే మెయిన్ ఇంత అంత వైభవం ఉన్నది ఇంత నశించుకోవడానికి కూడా కారణం ఏంటి అంటే ప్రచారం లేదు, దానివల్ల ప్రచారం చేయలేదు. సో అందుకని మనం ఏంటి అంటే మీరు ఊరికే సెంటిమెంటల్ గా వచ్చి వెళ్ళిపోతే మామూలు కూడా తెలియ గంట కొట్టి తీర్థం తీసుకుని అచ్చం చేపించుకునే వాళ్ళలో చైతన్యం ఎట్లా ఉంటుందో మనలో కూడా అట్లాగే ఉంటుంది. సో అందుకని మీరేంటి అంటే సిస్టమేటిక్ ప్రభుపదులు వారి గ్రంథాలు చదివి తర్వాత జపం చేసి తర్వాత ఈ తత్వాన్ని విని దీన్ని అర్థం చేస్తున్నప్పుడు అప్పుడు మీరు కూడా ఇంకొకరికి తత్వాన్ని ఇవ్వగల స్థితికి రాగలరు అనమాట. లేకపోతే వాళ్ళలాగనే ఏదైనా జీవితంలో మనం చేసిన కర్మలను బట్టి ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ జరిగితే ఇంకా భగవంతుడిని, మీరు అన్నారు కదా కొంతమంది భక్తులు కూడా వదిలేస్తుంటారు ఏదైనా సంఘటన జరిగితే, సో అట్లాగే సెంటిమెంటల్ గా ఉంటుంది. ఓకే, హరే కృష్ణ. జగద్గురు శిల ప్రభుపాదికి, రాధాకృష్ణచంద్ర భగవానికి, జగన్నాథ బలరే సుభద్రమాయకి, హరినామ సంకీర్తనకి ఇతాయి గౌరవ ప్రేమనందు. Thank you.